பிரதர் சுவாமி மீனும் ஸ்டாச்சியன் பிரதர்.
பிரதர் பிரசரர், மத்தேயு சுவார்த்த 11:20 பிம்மட ஏ பட்டணములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవుట వలన ఆయన వారిట్లు గద్దింపసాగను.
ప్రజలారండి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు.
ప్రైజ్ లార్డ్ అండి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను.
కపెర్నహూమ, ఆకాశం మటునకు హెచ్చింపబడదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు? నీలో చేయబడిన అద్భుతములు సుదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుందును.
అమ్మా లావణ్య సిస్టర్ కూడా చదవండి. అమ్మా సిస్టర్,
విమర్శ దినమందు ఈ గతి కంటే సుదోమ దేశపు వారి గతి పూర్వతగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానని.
ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువ, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులలో మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను.
అందరికి ప్రైజ్ లార్డ్. 11th chapter 26th verse చదువుకున్నాము. అవును తండ్రి, ఇలాగ చేయుట నీ దృష్టికి అనుకూలమైంది. ప్రైజ్ లార్డ్ సార్.
సమస్తము నా తండ్రి తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నదని, తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు కాక కుమారుని ఆయనకు బయలుపరచను ఉద్దేశించును వాడు గాక మరి ఎవడను తండ్రిని ఎరుగడు.
ప్రైజ్ లార్డ్. 28th అండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను.
29:30 అండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
ప్రైజులాడమ్మా, ఎంతో చక్కగా మీ మీ పోర్షన్ లో జాగ్రత్తగా చదివిన ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ కి వందనాలు. అలాగే మనము 2వ రోజు బైబిల్ స్టడీ నిమిత్తము మనకు ట్రైనింగ్ టీమ్ నుంచి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రశ్నల అనంతరము సజీవ వాహిని వాక్యానము నుండి కీలక అంశాలు స్టడీ లీడర్ ప్రస్తావించాలని, అలాగే ఎస్ఎఫ్జే టీమ్ నుండి వచ్చిన ఇచ్చిన ప్రశ్నలో ఆ పారాగ్రాఫ్ యొక్క కంటెస్ట్ సందర్భం గురించి తప్పక మాట్లాడేట్లు చూడాలని, మరియు ఆ పారాగ్రాఫ్ నుండి స్టడీ టీంకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపు మాట్లాడేట్లు చూడాలి. తదుపరి మిగిలిన సభ్యులను అవకాశం ఇవ్వాలని మనకి ఇచ్చారు. ముఖ్యంగా అన్వయింపు అనగా చదివిన వారు ఏమి నేర్చుకున్నారు, ఏం మార్చుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలి. ఇతరుల గూర్చి గాని అందరి గూర్చి గాని మాట్లాడకూడదు. చివరగా స్టడీ చేసిన వాక్య భాగమును బట్టి ప్రభుని స్తుతించి బైబుల్ స్టడీ ముగించాలి. అలాగే మనం ప్రారంభంలోనే మొదటి రోజు బైబుల్ స్టడీలో జరిగిన విషయాలు 5 నిమిషాలు మించకుండా స్టడీ లీడర్ విధిగా ప్రస్తావించాలి. మనం రెండో రోజు బైబిల్ స్టడీలో మనం ఈ గైడ్ లైన్స్ బట్టి ముందుకు వెళ్ళాలి. అటువలే నిన్నటి దినం మనం ఈ మత్తయి సువార్త 11:20-30 మనము స్టడీ టీమ్ గా ఉండి దీని మీద సులభ రీతిలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి అద్భుతాలు బట్టి మారు మనసు పొందడం, అంటే అద్భుతాలు బట్టి మారు మనసు పొందుతారా అనే దాని మీద మనం డిస్కషన్ చేశాం. అయితే అద్భుతాలు అనగా ముఖ్యంగా వాక్యమును స్థిరపరచడానికే, వినుట వల్ల విశ్వాసం కలుగును అనే మాటను మనం చూసి ఉన్నాం. కాబట్టి అద్భుతాలు బట్టి కాదు గాని ప్రభు యొక్క బోధ, విస్తారమైన అద్భుతాల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ మారు మనసు పశ్చాత్తపడాలి అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని సువార్త ప్రకటించారని మనం చూస్తున్నాం. అలాగే కొరజీన, బెత్సేన అనే ఊళ్ళు గలిలయా ప్రాంతంలో ఇవి కపెర్నహూమ్ దగ్గర ఉన్నాయని, అయితే ప్రభు ఇచ్చిన శిక్షలో, అంటే నిన్న మనం చదివిన వాక్యం చూస్తుంటే విమర్శ ధనమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి వారో దగ్గరే ఉండునని మీతో చెప్పుచున్నగా, అంటే శిక్షలో రకాలు ఉంటాయా, అంటే కఠిన శిక్షలు లేకపోతే నార్మల్ శిక్షలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయని మనం లోకసువార్తలోను మార్కు సువార్తలోని మాటలు బట్టి వారి వారి క్రియలు బట్టి ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలు బట్టి శిక్షల్లో రకాలు ఉంటాయి. కఠిన శిక్షలు ఉంటాయి, సులభమైన శిక్షలు ఉంటాయి, కానీ శిక్షల్లో ఖచ్చితంగా అందరికి ఒకే రాంటి శిక్షలు ఉండవు. ప్రతి ఒక్కరికి వారి వారి దాన్ని బట్టి శిక్షలు ఉంటాయనే మాటలు మనం చూసి ఉన్నాం. అలాగే మనం చదివిన మాటలు చూస్తుంటే తూరు సిదోనులు గూర్చి మాట్లాడితే వారు పాత నిబంధన గ్రంథంలో వారిని గూర్చి చూస్తే వారు విగ్రహ ఆరాధకులుగా ఉన్నారు. దేవుని ఉగ్రత ఆ పట్టణాల మీదకి వచ్చింది. నిజంగా ఆ దినాల్లో ప్రభు వారికి వాక్యం చెప్పలేదు గాని వారు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ కొరజేన బెస్సేన ఊళ్ళు వాళ్ళకంటే దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు, వారు పశ్చాత్తాపడేవారు అనే రీతిగా ప్రభు కంపేర్ చేస్తూ వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా మనం 23 చూస్తుంటే నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలు, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు, నిజంగా వీరు కఠిన హృదయలే ఉన్నారు. అంటే సొదొమ వారు నిజంగా సొదొమలో చేస్తే వారు మారు మనసు పొందుతారేమో అనే రీతిగా ఇక్కడ ప్రభు మాట్లాడడం మనం చూసాం. ఎందుకంటే ఆ టైంలో నిజంగా సొదొమలో లోతు కుటుంబం తప్ప అందరూ పాపం చేసి దేవుని ఉగ్రత వారిపై వచ్చినట్లుగా మనము గమనించాలి. అటువలే 25 వచ్చేసరికి నిజంగా దేవుడు గొప్పవారిని, అనగా లోకంలో ఉన్న విద్యావంతులు జ్ఞానవంతులుగా ఎంచేవారిని, అంటే ఈ పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి ప్రభు సత్యాన్ని వారికి మరుగుపరిచి చిన్నపిల్లలు, సామాన్యులు, అలుపులైన వారిని ఎన్నుకుని సత్యాన్ని వారికి వెల్లడి చేసిన దాన్ని బట్టి ప్రభు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము ఈ వచనాలు బట్టి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది నీ దృష్టికి అనుకూలము, ఇది న్యాయమే అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కంటెస్ట్ మనం జ్ఞానించిన 20-26 వరకు, ఇక్కడ వరకు మనం చూస్తే ఖచ్చితంగా ప్రభు చేస్తున్న ఈ విస్తారమైన అద్భుత వాస్తవాల వెనక ముఖ్య ఉద్దేశం మాత్రం మారు మనసు పొందాలి. ఆ పట్టణాలను హెచ్చరిస్తూ పాత నిబంధనలు ఉన్న పట్టణాలను కంపేర్ చేస్తూ ప్రభు మీ విమర్శ దినమందు జడ్జిమెంట్ దినమందు ఖచ్చితంగా మీకు వచ్చే శిక్ష వారితో వారికి వచ్చే శిక్షను బట్టి కంపేర్ చేస్తే చాలా కఠినంగా ఉంటుంది, ఆ శిక్షను మీరు భరించలేరు అనే మాటను మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ గోనె పట్టె బూడిద అంటే వారు ఇది పశ్చాత్తాపానికి వారు సూచించే విధంగా ప్రభు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ కొరజైన బెత్సేద కపెర్నహూమము ఈ పట్టణాలు ఈ తూరు సిదోను ప్రాంతాలన్నీ ఇవి మొదటగా చూస్తే ఇవి గలిలియా ప్రాంతంలో దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆ మాటలు బట్టి ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్న ఈ తూరు సిదోను అనే ప్రాంతాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. ఈ పురాతన నగరాలుగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రభు ఈ స్వస్థతలు ఈ యొక్క రోగాలను వెళ్ళగొట్టడం వీటి వెనకాల ముఖ్య ఉద్దేశం వాక్యాన్ని స్థిరపరుస్తూ వారి విశ్వాసంలో బలపరుస్తూ రక్షణ మారు మనసులో నడిపించడానికని మనం ధ్యానించాము. దయచేసి స్టడీ టీంలో నిన్నటి జరిగిన అంశాలు బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రెండో రోజు కూడా ప్రభు సహకారము నడిపింపు కొరకే ఎవరైనా క్లుప్తంగా ప్రార్థించవలసిన మనవి. స్టడీ టీంలో ఉన్నవారు ఎవరన్నా ఈ రోజు జరగబోతున్న రెండో రోజు గ్రూప్ బైబుల్ స్టడీ నిమిత్తం ప్రార్థించవలసిన మనవి.
అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, కృపగల తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మరి నిన్నటి దినాన మత్తయి సువార్త 11:25 మేము చదివి మరి ధ్యానించుటకు మీరు చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు ప్రభా. ఆ లేఖన భాగాల్లో మరి మీరు ఉద్దేశించిన పశ్చాత్తాపం మరి ప్రభా ప్రతి ఒక్కరిలో కరగాలని మరి ప్రభా ఆశపడుతూ మీరు మరలా మాకు ఆ విషయాలన్నీ తెలియచేస్తూ వస్తున్న విధానం బట్టి వందనాలు. నిజముగా నీ వాక్యం చదవలేనటువంటి వారు అయా నామకార్థ స్థితిలో ఉన్న క్రైస్తవులు మరి పశ్చాత్తాపంలోకి రాని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి విడుదల కొరకు ప్రార్థించాలని మీరు మాలో ఈ కార్యములు జరిగించడానికి మరి ప్రభా అందరి కోసం మంగళార్చడానికి రాయిన ప్రభా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం బట్టి వందనాలు. ఇంకేదైతే ధ్యానించబోతున్నామో వాటన్నిటిని బట్టి మరి ప్రభా మీ నామాన్ని మయంపరచుకుంటూ రావాల్సిందిగా మా మధ్యలో మీ ఆత్మ సహాయం అనుగ్రహింపచేస్తూ ఆయన మీ గొప్ప మేలును మరి అనుభవించే వారంగా మేమందరం ఉండగలిగినట్లు మీరే ఆయన సమస్తము నడిపిస్తూ రమ్మని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.
అమ్మా థ్యాంక్ యూ అమ్మా. చక్కగా బైబిల్ స్టడీ నిమిత్తం ప్రార్థించిన సహోదరికి వందనాలు. ఈ యొక్క సమయాన్ని దైవజనుల మహేష్ అన్న గారికి ఈ సమయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. రెండో రోజు బైబిల్ స్టడీ అన్న ప్రైజ్ లేడు అన్న.
రాజేష్ ప్రైజ్ లేడు కదా, వాయిస్ వస్తుందా?
వాయిస్ క్లారిటీగా ఉందన్న. ప్రైజ్ లేడు.
థ్యాంక్ యూ అందరికి. రెండవ రోజు బైబిల్ స్టడీకి ప్రాంతరూపంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీ మొదటి రోజు రివ్యూ చేసిన సహోదరుడు రాజేష్ ఎస్ఐ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే స్టడీ టీమ్ గా రెండో రోజు కొనసాగుతా ఉన్న అగ్రికల్చర్ సహవాసాల కోఆర్డినేటర్స్ కి వందనాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీకు అవకాశం ఉంది, చాట్ బాక్స్ లో మీరు డిస్కషన్ లో పాల్గొనవచ్చు, మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు, మీ అప్లికేషన్స్ పంచుకోవచ్చు. మీరు చాట్ బాక్స్ ని సద్వినియోగం చేసుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తున్నా. నిన్న మనం 24వ వచనం వరకు చదువుతా వచ్చాం, 24వ వచనం వరకు డిస్కస్ చేస్తా వచ్చాం. 20-24 వచనాల్లో నిన్న డిస్కస్ చేసిన విషయాల్లో ఏమైనా మనం మాట్లాడుకోవలసినవి ఉన్నాయి అని మీరు ఏమైనా స్టడీ చేసి ఉంటే మీరు వాటిని ప్రజెంట్ చేయొచ్చు, మీ స్టడీ చేసిన విషయాలు ప్రజెంట్ చేయొచ్చు, లేదా ఇంకా క్లారిటీ రాని సందేహాలు ఏమైనా ఉంటే మీరు 24వ వచనం వరకున్నది మీరు అడగొచ్చు. అంటే 20వ వచనం సహోదరుడు స్వామి, 21 భవ్యం మంజిరి, 22 ప్రేమ్ కుమార్ బ్రదరు, 23 సుధారాణి గారు, ఈ లావణి సిస్టర్ ఇంతకు రాలేదనుకుంటాను, ఒకవేళ వస్తే ఆవిడ అన్మ్యూట్ చేయండి. స్వామి, నీ వాక్యంలో ఏమైనా డౌట్ ఉందా, ఏమన్నా మాట్లాడే ఉన్నాయా? త్వరగా ఈరోజు మనం 30వ వచనం వరకు డిస్కషన్ కంప్లీట్ చేయాలి, సజీవ వాహిని కంప్లీట్ చేయాలి, కాంటెస్ట్ కంప్లీట్ చేయాలి, సెక్షన్ కంప్లీట్ చేయాలి, కాబట్టి కొంచెం త్వరగా డిలే లేకుండా వెళ్దాం. అన్మ్యూట్ చేశారా వాళ్ళని? ఇరవై ఒకట వచ్చిన భవ్య మంజరి గారు, మీ పోర్షన్ లో మీకు క్లియర్ అమ్మా, డౌట్లు ఏమైనా ఉన్నాయా?
లేదు సార్, అంతా క్లియర్ ఉంది సార్.
రైట్ అమ్మా, థ్యాంక్ యూ. 22 ప్రేమ్ కుమార్ బ్రదర్.
22 క్లియర్ సార్.
రైట్. 23వ వచనం సుధారాణి గారు,
క్లియర్ గా ఉంది సార్.
యామ్మా, థ్యాంక్ యూ. ఇతను స్వామి లేడా? 20వ వచనం లెఫ్ట్ టైమ్ అలా జాయిన్ అవ్వరు, వాయిస్ రాకపోతే. సరే సరే, త్వరగా వెళ్ళాలి మన ముందుకి, నాకైతే ఏం పేరు కనిపించట్లేదు.
వందనాలు సార్, అదే అన్మ్యూట్ చేశారు సార్.
మరి అది అన్మ్యూట్ చేశారని చేశానని చెప్పేసి అంటారు, కానీ మాట్లాడు కదా. 20వ వచనం వస్తుంది వస్తుంది.
సార్ 20వ వచనంలో ఏం లేదు సార్, అంత క్లియర్ ఉంది సార్.
రైట్ బ్రదర్. తర్వాత 25వ వచనం నుంచి మనం డిస్కస్ చేయాలండి. 24వ వచనం రాజేశ్వరి గారు, లావణ్య పోర్షన్ మీరు మాట్లాడాలి. 24వ వచనం ఏమైనా ఉందా? నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసేసాం అనుకుంటా, అయిపోయింది లావణ్య గారిది కూడా. 25 హరిత గారు, అమ్మా మీ వాక్యం మీకు క్లియరా?
క్లియర్ బ్రదర్. అంటే ఇక్కడ జ్ఞానులు వివేకులు తమ జ్ఞానం కంటే ధర్మశాస్త్రంపై గర్వపడే శాస్త్రులు పరిశీలు వాళ్ళు ఆ విషయం మీద ఎక్కువ జ్ఞానం కలిగి ఉండేవారని అనుకునేవారు. వారు కూడా జ్ఞానాన్ని గ్రహించలేరు. చిన్న పిల్లలైన వారికి వారికి నేను పూర్తిగా వారికి వివేకాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పారు కదా, అదే చూశాను.
జ్ఞానులు వివేకులు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు మాత్రమేనా ఇంకెవరైనా వస్తారమ్మా?
బయట మన లోకపరంగా చూసినట్టయితే మాకు ఎక్కువ జ్ఞానం ఉంది వివేకం ఉంది అనుకున్న వారికి ఇది పోల్చుకోవచ్చు బ్రదర్.
అంటే బయట ఈ సైంటిస్టులు బయట బాగా చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు పొలిటికల్ లీడర్లో వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుస్తా అని అనుకుందావా, తెలియదు అనుకుందావా?
బైబిల్ పరంగా అయితే వాళ్ళు తెలియదనే అనుకోవచ్చు బ్రదర్.
ఎందుకు, వాళ్ళు తెలివైన కదా, పసి బాలులకి తెలియని విషయాలు వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటాయి? వాళ్ళకు
దేవుని సత్యాలు వాళ్ళు గ్రహించలేరు కదండి.
అదే అంటున్నాను, వాళ్ళు జ్ఞానులే కదా, ఎంత గ్రహించలేరు. దాని మీద ఏమైనా మీరు ఆలోచించగలిగితే బాగుంటది. జనరల్ గా 25వ వచనం ఎట్లా ఉంటది అంటే, 25వ వచనం మనం ఇక్కడ కాంటెక్స్ట్ ను బట్టి ఇప్పుడున్న శాస్త్రులు పరిచయులు అనుకోవచ్చు కాక, కానీ ఇన్ జనరల్ గా దేవుని సత్యాలు లోకంలో ఉన్న జ్ఞానవంతులకు వివేకులకు అర్థం కావట్లేదా అని అనిపిస్తుంది. చాలా సార్లు దేవుని సత్యాలు చిన్న స్థాయిలో ఉన్న వారికి అర్థమవుతున్నాయి, లేకపోతే ఈ విషయాలు వీళ్ళకి అర్థం కావట్లేదా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే విషయం ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అందులో రాజా రమేష్ మీ వాక్యం మీదే అంటాడు, పసిబాలురు అంటే ఎవరు అని అంటున్నాడు. ఇక్కడ పసిబాలురు అంటే మీరు ఎలా అర్థం చేసుకున్నారు?
చిన్నపిల్లల హృదయము కలిగిన వారు అంటే వినయము, నేర్చుకునే మనసు, నేర్చుకోవాలనుకున్న వారికి ఇది వర్తిస్తుంది బ్రదర్.
అంటే వయసులో చిన్నవారు కాదు, నేర్చుకునే మనసు ఉన్న వాళ్ళు అంటారు.
అవునండి,
బాగుంది. హరిత సిస్టర్, ఎవరైనా హరిత సిస్టర్ మాట్లాడిన విషయాలతో ఏకీభవించిన వివేదించిన మీరు మిగతాలు మాట్లాడచ్చు. 25 వచ్చిన మీద స్టడీ టీమ్. ముందు మీరు పాయింట్ చెప్పండి, తర్వాత రిఫరెన్స్ ఇద్దరు కానీ అవసరమైతే వెళ్తుంది కానీ రిఫరెన్స్ మామూలుగా చెప్పండి.
అవును సార్, ఏకీభవిస్తున్న అంటే అంతే సార్, పసిపిల్లల మనసు గలవారు అంటే నేర్చుకోవటానికి ఇష్టం ఉన్నవారు, జ్ఞానులు అంటే ఎంత జ్ఞానం చదువుకున్న జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని అవగాహన చేసుకోలేనటువంటి వారే అని అర్థం.
బాగుంది. జనరల్ గా మేము జ్ఞానులు అన్నవారు నేర్చుకునే మనసు ఉండదు, నేర్చుకునే మనసు ఉంటే తప్పకుండా దేవుని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళు టీచబుల్లా కాదా అన్న దాన్ని బట్టి టీచబుల్ గా ఉన్న వాళ్ళనే అంటున్నాడు అని అంటున్నారు. బాగుందమ్మా మీ ఆలోచన, బాగుంది. రైట్, ముందుకెళ్దాం. మరి అయితే ముందుకెళ్దాం మనం, అంటే ఈ 25 వచ్చిన లోకంలో చాలా విషయాలు. ఏసమ్మా ఏసమ్మా మాట్లాడండి.
సిస్టర్ నేను ఎక్కువ విషయాలన్నా, అయితే మరుగై ఉండనివి ఏవి అని, అది ఎలా బయలుపరచబడతాయని డిస్కస్ చేద్దాం అనుకున్నాను.
ఏసమ్మా మీరేమన్నా మాట్లాడతారా?
అంటే ఇక్కడ మనకి చెప్పబడిన మరిగై ఉండినవి ఏవి అని, అంటే మనకి కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ సంగతులు అనేది అక్కడ పెట్టారు కదా.
అంటే మీరు ప్రశ్న అడుగుతున్నారా?
ఆ ప్రశ్న అడుగుతున్నా.
మరుగు చేతి అన్న మాట దగ్గర ఏంటి ఇక్కడ మరుగు చేయబడ్డవి, ఏంటి బయలుపరచబడ్డవి,
ఎలా బయలుపరచబడతాయని
అవి అడుగుతున్నారు. అందుకే మీరు క్వశ్చన్ కూడా కొంచెం క్లారిటీతో అడిగితే డిస్కషన్ పెట్టడం కూడా బాగుంటది. ఒకసారి మీ క్వశ్చన్ మరలా అడుగుతారా? ఇందుమతి,
ఈ సంగతులు అన్నవి మరుగై ఉండినవి ఏవి, అవి ఎలా బయలుపరచబడతా, అంటే బయలుపరచబడడం ఎలాగన్నది, ఎలా బయలుపరచబడతాయి అని దేవుడు చెప్తున్నాడు. పశుబారులకే బయలుపరుస్తున్నాను అన్నాడు, అవి ఎలా పశుబారులకి బయలుపరచబడతాయి?
ఏవైనా 25 వచనం మీద ఇందుమతికి హెల్ప్ చేస్తారా తన ప్రశ్నకి?
ఇక్కడ దేవుని రహస్యాలు మరియు అవి ఆయనకు సంబంధించిన దైవ సంకల్పం, ఆయన రాజ్య రహస్యాలు ఇవన్నీ అనుకోవచ్చు అని అనుకుంటున్నాను బ్రదర్. సిస్టర్ గారి ఆన్సర్ కి
ఎందుకు అలా అనుకుంటున్నారమ్మా? మీ ఆలోచన చాలా బాగుంది. దేవుని యొక్క రహస్యాలు, సంకల్పం, చిత్తం బాగుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏమన్నా మీరు వాక్యాన్ని ఎక్కడ రిఫరెన్స్ కోట్ చేయకపోయినా చదివిన మాట గుర్తున్నా మాట్లాడితే బాగుంటుంది తీసుకోవడానికి. బాగుంది. రెండవ మాట కూడా అవి అడిగారు, ఎలా బయలుపరచబడతాయి అంటున్నారు.
మనము దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే బ్రదర్, వివేకులు జ్ఞానులు వీరు దేవుని రహస్యాలను గ్రహించలేరు. వారికి ఎట్లా ఉంటుందంటే కొంచెం మేము జ్ఞానులం అనే గర్వము, కొంచెం అంటే లోకరీతిగా అయితే స్వార్థపరులు, ఇవి అర్థం చేసుకోలేరు దాదాపు. తమ జ్ఞానం మీద వాళ్ళు ఎక్కువ నమ్మకం ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనము ఇది అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను బ్రదర్. చిన్నపిల్లలంటే వాళ్ళు నేర్చుకోవాలనే మనసు, నేర్చుకునే మనసు ఉంటుంది కాబట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడితేనే సత్యాలు అర్థం అవుతాయి. అనుకుంటున్నాను.
ఎస్ అమ్మా, బాగుంది, మీ ఆలోచన బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా ఇందుమతి ప్రశ్న మీద?
బ్రదర్, ఈ సంగతులను మరుగు చేసి అని అంటే, అంటే ఏ సంగతులు అయితే యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారో ఆ సంగతులను వాళ్ళకి అర్థం అవ్వకుండా, అంటే వాళ్ళకి ఆశ లేదు. ఎవరైతే అంటే జ్ఞానులు వివేకులు అని అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో అని అని నేను అనుకుంటు, అంటే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ వాళ్ళు అవగాహన చేసుకునే అంటే దాని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి వారు వారికి అర్థం అవ్వకుండా వాళ్ళకి ఈ ఇహలోక సంబంధమైనయే ప్రాముఖ్యంగా అనుకుంటున్నారు, కానీ ఈ దేవుని మాటల మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు బ్రదర్, అందుకనే వాళ్ళకి మరుగుపరిచేస్తాడు ఆయన అని నాకు అర్థమవుతుంది బ్రదర్.
వాళ్ళు దృష్టి పెట్టడం లేదు అని కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లా. 25వ వచనంలో దీన్ని జనరలైజ్డ్ గా మాట్లాడదామా, లేకపోతే అక్కడున్న ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం కాలేదు, కానీ ఈ కాలానికి అన్ని సందర్భాల్లో ఇది ఇలాగే ఉంటుంది అని మాట్లాడదామా? దీన్ని ఏమైనా జనరలైజ్ చేద్దామా, లేకపోతే వాళ్ళకే పరిమితం చేద్దామా, ఏమంటారు?
ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు కదా బ్రదర్.
కాబట్టి జనరలైజ్ చేసి ఏ తరంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మేము జ్ఞానులము అనుకునే వారికి దేవుడు అర్థం కాడు, ఏ ప్రాంతంలోనైనా ఏ తరంలోనైనా మాకు తెలియాలి అని నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు అని అనుకోవచ్చు అని అంటారు. బాగుంది. ఇదే ఈ రోజు కూడా మన తరంలో మన కాలంలో కూడా హై ప్రొఫైల్ పీపుల్ అందరూ లోకంలో జ్ఞానులందరూ భక్తి మార్గంలో సత్యాన్వేషణలో వాక్యానుసారంగా జీవించేవారుగా చూడలేకపోతున్నాం. దీన్ని జనరలైజ్ చేసి ఇది ఎప్పటికీ అలాగే జరుగుతూ ఉంది అని అర్థం చేసుకోవాలి. పొందండి, మీ ఆలోచన బాగున్నాయి. ఇందుమతి, నీకేమైనా సమాధానం వచ్చిందా?
సమాధానం వచ్చిందన్నా, అంటే ఇక్కడ దేవుడు ఫస్ట్ అక్కడ వాళ్ళని గద్దించి వెంటనే ఆయన తండ్రిని ప్రేయర్ చేస్తూ ఈ విధంగా నువ్వు చేయక ఉంటున్నావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను అంటున్నాడన్న. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ ని జనరలైజ్ చేసినట్టే, అంటే ఆ దైవిక సత్యము ఆ జ్ఞానము క్రీస్తే అని నేను అనుకుంటున్నానన్న, అంటే అది ఏమన్నా డిస్కస్ చేస్తాం మేమో అని నాకు అనిపించిందన్న. అంటే
ఎందుకంటే చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం రావాలని కాకుండా మీరే సమాధానం చేయగలిగితే బాగుంటుంది, సమాధానం చెప్పేయగలిగితే టైం సేవ్ అవుతుంది. మేము ఎలా అనుకున్నాను, నాకు ఎలా అనిపించింది అంటే మనకు ఉన్న లిమిటెడ్ టైంలో బెటర్ గా ఉంటుంది.
ఓకేనా, అంటే ఆ జ్ఞానము క్రీస్తే అని నాకు అర్థమైందన్నా. ఎందుకంటే 1 కొరింథియన్స్లో మనం 1వ అధ్యాయం 19లో చూసినప్పుడు జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపరుతురు అని రాయబడి ఉన్నది అని ఉందన్నా. అక్కడ ఏముందంటే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
రిఫరెన్స్ ఒకసారి కోట్ చేయండి.
1 కొరింథియన్స్ అన్న, 1 కొరింథియన్స్ 1:19-21 అన్న.
చాలా రిలెవెంట్ వాక్యం అమ్మా, మీరు మీరు దాని మీద ఏం మాట్లాడతారు మాట్లాడండి.
అంటే జనరల్ గా వాళ్ళు ఆధ్యాత్మిక అంధత్వంలో ఉండిపోతూ ఉన్నారు జ్ఞానులు, అందుని బట్టి అవంతా కూడా వాళ్ళకి శూన్యం అయిపోయినాయి వివేకులకు గాని అనేది నాకు అర్థమైంది. అంటే దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఆయనకి అతి జ్ఞానం, అంటే ఆయనే రివీల్ అవుతూ ఉన్నాడు. అంటే ఆ పిలువబడిన వారు ఎవరంటే, ఇప్పుడు మనం చూసిన పసిబాలురు అంటే ఎవరైతే ఒబీడియంట్ గా ఆయనకి హంబుల్ గా ఉంటున్నారు, ఆయన మీద డిపెండ్ అవుతున్నారు, ఆయన్ని ట్రస్ట్ చేస్తున్నారు, ఆయన స్వీకరించే వాళ్ళకి. అంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రౌడ్నెస్ కానీ అలా చూపించే వాళ్ళకి కాకుండా ఆయన వాళ్ళకి రివీల్ అవుతాడు అనేది, అది దేవుడు ఆయన సోవర్నిటీ పవర్ తో ఆయన ఇనిషియేట్ చేస్తున్నాడు, కానీ ఒక హ్యూమన్ అచీవ్మెంట్ తో మనం పొందలేము అనేది నాకు అర్థమైందన్నా. ఇంకా మరుగై ఉండినవి ఏవి అంటే కూడా 1 కొరింథియన్స్ 2:7లో అది కూడా రాయబడిందన్న, దేవుని జ్ఞానము మరణమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను అని. అది ఎలాగ బయలుపరచబడింది అంటే, ఫస్ట్ కొరింథియన్స్ 2:10 లో అదే ఉందన్నా, మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇది ఫస్ట్ కొరింథియన్స్ 2:10 వల్ల ఉందన్న.
చాలా చక్కగా కోట్ చేయగలిగారు ఇందుమతి. అయితే మన గైడ్లైన్స్ లో ఏమి రాసుకున్నాం అంటే, ప్రధానంగా మనకిచ్చిన పారాగ్రాఫ్ మీద నుంచే 10వ పాయింట్ ఇవ్వబడ్డ ఆనాటి పారాగ్రాఫ్ నుండి వారి భావాన్ని సమర్థించే ఇతర వాక్యాలు పంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఈ వాక్యంలో ఈ కాంటెక్స్ట్ లో నుంచే ఇక్కడ బాలురు అంటే ఎవరు, ఇక్కడ జ్ఞానులు అంటే ఎవరు, ఇక్కడ మరుగైన సంగతులు అంటే ఏంటి, ఇక్కడ బయలుపరచబడ్డ సంగతులు ఏంటి అని తీసుకోగలిగితే మన ప్యాసేజ్కి న్యాయం జరుగుతాయి. మీరు రిలవెంట్ గా ఉన్నవి తీసుకున్నా మన ప్యాసేజ్ మీద ఆధారపడి మాట్లాడగలిగితే ప్యాసేజ్కి న్యాయం జరుగుతుంది. లేకపోతే మొత్తం బైబిల్ అంతా తిరిగి వస్తాము, అసలు ప్యాసేజ్ చేస్తాం. అందుకోసం చక్కగా చెప్పారు, ఈ ప్యాసేజ్ నుంచి ఆలోచించడానికి ట్రై చేయండి. అగ్రికల్చర్ వాళ్ళు మాట్లాడడం వచ్చి అని అర్థమైంది. నిన్నైతే మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడగలుగుతున్నారు, చాలా సంతోషం. 25వ వచనం మీద సోదరి తనే అడిగింది, తనే చాలా క్లారిటీతో ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళవచ్చు. 26వ వచనం ఇందుమతి మీదే అమ్మా, మీ దాంట్లో ఏమన్నా మీరు అయిపోయింది అనుకో, ఇప్పుడు మాట్లాడింది అదేగా, మీరు ఇంకేమన్నా మాట్లాడదు ఉందా?
లేదన్నా, అదేనన్నా.
27వ వచనం ఆనందరాజు గారికి మరలా పరీక్ష, పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవుతారని భావిస్తున్నా. 27వ వచనం మీద ఏమైనా డౌట్లు ఉన్నాయా బ్రదర్? ఆనందరాజు గారు ఇక్కడ ఇందాక మాట్లాడిన దాంట్లో చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈలోగా ఆనందరాజు గారు అన్మ్యూట్ అవుతారు. ఓకే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో చిన్నపిల్లలు అన్న కాడ నేర్చుకునేవారు అనే ఉన్నాయని చాట్ బాక్స్ లో కోట్ చేస్తున్నారు. రైట్, అట్లాగే మనం ఇక్కడ మాట్లాడాల్సింది మొదటి కొరింది 1:27 జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని. NLT ట్రాన్స్లేషన్ లో చైల్డ్ లైక్ అని వాడబడిందట. ఇమానుయేల్ అంటాడు, స్వతంత్ర జ్ఞానంపై ఆధారపడిన వారు దేవుడి మీద ఆధారపడే హృదయం అంటాడు. చిన్నపిల్ల మనసు కలిగి ఉండాలి రాణి అంటది. చెప్పినట్లు వినేవారు అని శామ్యుయేల్ అంటాడు చిన్నపిల్లలు అన్నాడు. తర్వాత ఈ లోకపు జ్ఞానులకు దేవుని రక్షణ పరలోక రాజ్యం గ్రహించే స్థితులు లేరు, అందుకే అల్పులైన వారికి ఇచ్చాడు ప్రభు కుమారి గారు. ఇక్కడ ఈ సంగతులు అన్నకాడ అనిది అంటాడు. ఈ సంగతులు అంటే ఏసే చెబుతున్న సంగతులు, అక్కడ ఆయన ఆల్రెడీ బోధ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, వాళ్ళకి అర్థం కావట్లేదు అంటాడు గిడియన్. అగ్రికల్చర్ దేవుడు ఎవరికి నేర్పించాలో వారికే నేర్పిస్తాడు. అనురాధ అంటుంది, చిన్నపిల్లల వల్లే మారకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. సుత్వన్న అంటుంది, యా ఇక్కడ సరే ఏం క్లారిటీ లేదు. విజయలక్ష్మి గారు అంటారు, మాకంతా తెలుసు అనుకుంటారు బ్రదర్, అట్లాంటి వాళ్ళకి బయలుపరచడు బాగుంది. అనురాధ అంటుంది, దేవుడు అహంకారులు ఎదిరిస్తాడు, వాళ్ళకి బయలుపరచడు. బాగుంది, మీరు చక్కగా ఆలోచించగలుగుతున్నారు, మీరు మాట్లాడచ్చు. ఆ తర్వాత 27వ వచనం ఆనందరాజు గారు. ఉన్నట్ట లేనట్ట ఆనందరాజు గారు
ఉన్నారు సార్,
మీరు ఉంటే మాట్లాడాలి కదా. ఈ వాక్యం నువ్వు తీసుకో రాజేష్, 27 రాజేష్ వస్తాయి గారు. ఇరవై ఏడవ వచ్చిన ఆనందరాజు గారు రెస్పాండ్ గారు, ఈయన రాజేశ్ ఎస్ గారు. బాబు రాజేశ్ ఎస్ గారు ఫోన్ చేయ బాబు, ఉన్నాడు కానీ ఎందుకు మాట్లాడు? నా వాయిస్ రావట్లేదు. ఏంది వందనాలు కదా. 27 స్వామి నువ్వు మాట్లాడుతున్నావా?
సార్ వందనాలు సార్.
మాట్లాడు
సార్. 27లో సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది, తండ్రి కాక ఎవడును కుమారుణ్ణి ఎరగడు, కుమారుడు గాకను కుమారుడికి ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాక మరి ఎవరు ఎవరును ఎరగరన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు సార్. అంటే తండ్రి తన కుమారుడికి అధికారాన్ని ఇచ్చినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నారు సార్. అంటే సమస్త అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినట్లుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సార్. అదే మత్తయి సువార్తలో రాసినట్లుగా సార్, ఒక రిఫరెన్స్ చెప్పమంటారా సార్?
అంటే 27వ వచనం అర్థం కాకపోతే ఫలానా విషయం అర్థం కాలేదు, లేకపోతే అర్థమైతే ఫలానా ప్రశ్న నేను ఎలా స్టడీ చేస్తే ఇలా అర్థమైంది. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైం. మీరు వ్యాఖ్యానం చేయడం కంటే ప్రశ్నలు జవాబులకి వెళ్ళటం బాగుంటుంది.
అవును సార్. అంటే నాకు సమస్తం అప్పగించబడి ఉన్నది అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, నాకు సమస్తం అప్పగించబడి ఉన్నది అంటే మత్తయి సువార్త 28:18 వచనంలో
రిఫరెన్సులు వద్దు. రిఫరెన్సులు మీ స్టేట్మెంట్ మీద డౌట్లు వస్తే అడిగితే అప్పుడు వెళ్ళండి రిఫరెన్స్, ఎందుకు ఎలా అనుకున్నారు అన్నప్పుడు ఫలానా వాక్యం అనండి, లేకపోతే మీరేమనుకుంటున్నారు ఇక్కడ చెప్పేయండి. మీరేమనుకుంటున్నారు ఆన్సర్ చెప్పేయండి. మీ ఆన్సర్లు మేమైనా ఆధారాలు అడిగితే అప్పుడు వాక్యంలోకి వెళ్ళండి.
సార్
27వ వచనం ఎవరికైనా స్టడీ టీం డౌట్లు ఉంటే మీరు మాట్లాడచ్చు. స్వామి మాట్లాడు
సార్. సార్ ఇక్కడ ఏంటంటే తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ సంబంధం గురించి మాట్లాడుతున్నాడు సార్. తండ్రిని కుమారుడు,
తండ్రికి కుమారుడికి సంబంధం అర్థమవుతుంది. డౌట్ ఉందా ప్రశ్నది, అర్థమైందా మీకు ఏమర్థమైంది వివరించండి కాదు. మాకు అర్థం కాకపోతే ఫలానా ప్రశ్న, ఆ ప్రశ్న కాకపోతే నాకు ఇలా ప్రశ్న వచ్చింది, దాని సమాధానం ఇలా అర్థమైంది. మీరు అర్థమైందని రిఫరెన్స్ కూడా చెప్పగలుగుతున్నప్పుడు ఆ వచనం మీద డౌట్ లేదని అనుకోవాలి నేను.
సార్ సార్
యా 28వ వచ్చను అనిల్ కుమార్ గారు, మీ వాక్యం ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా?
డౌట్స్ ఏం లేదు బ్రదర్, నేను నేర్చుకున్నది ఏమన్నా చెప్పమంటారండి?
చెప్పండి బ్రీఫ్ గా.
ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. ఈ వచనము ఇది కంటిన్యూటీ ఆఫ్ 28 నుంచి 30 వచనాలు ఒక సందర్భం బ్రదర్. మామూలుగా ఇది క్రీస్తు శకం 31వ సంవత్సరంలో గలిలేయలో యేసుక్రీస్తు వారు ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ చెప్పబడిన వాక్యం.
బ్రీఫ్ అంటారమ్మా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ శతాబ్ది, ఇవన్నీ బ్రీఫ్ అంటారు. నేరుగా పాయింట్ కి రండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆ పాయింట్.
ప్రయాసపడి భారం మోసుకున్న ప్రజలు అంటే అక్కడ అంటే రోమన్లు ఆ దేశాన్ని అక్కడ పరిపాలించేవారండి. వారు యోధా మత వ్యవస్థ కూడా అవినీతితో అవినీతి వల్ల చాలా సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడేవారు. అది
స్వయంగా క్షమించాలి. మీరు అంత తీరిక చెప్పకూడదు, డైరెక్ట్ పాయింట్ రండి
బ్రదర్. అంటే ప్రయాసపడి భారం మోసుకున్న ప్రజలంటే ఆ రోజుల్లో ఈ వ్యవస్థల వల్ల ఎంతో కష్టపడి పనిచేసే ప్రజల గురించి ఆయన నా దగ్గరికి వస్తే మీకు అంత విశ్రాంతి కలుగు చేస్తాను, నా మాటలు మీకు ఓదార్పు కలుగు చేస్తాయని చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను.
బాగుంది అమ్మ. అక్కడ సమస్త జనులారా అన్నారు. ఇప్పుడు ఒకవేళ మన కోసం మాట్లాడాల్సి వస్తే రోమా ప్రభుత్వం యొక్క ఆంక్షలు భారాలు అవి మన దగ్గర లేవు, కాబట్టి ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడు కూడా ఈ లోకంలో ఈ లోకానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే ఈ లోక సంబంధమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం మన యొక్క జీవితానికి మనం చూసుకుంటే బ్రదర్, మనం ఈ లోకంలో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే మనకి అంతా సులువుగానే ఉంటది అని అర్థమవుతుంది. అంటే ఆయన మాటల్ని, ఆయన ఇదంతా ఈ విషయాలన్నీ నేర్చుకున్నట్టు ద్వారా రక్షణ, మరి పాప క్షమాపణ, మరి రాబోయే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం, తీర్పు, వీటన్నిటి గురించి ఆలోచిస్తే మరి ఇది పెద్ద, మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు మనం ఇది సులువుగానే ఉంటుంది అనేది, ఇంత ప్రయాస పడాల్సిన పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది.
మీ ప్రశ్న మీద, మీ వాక్యం మీద ప్రశ్న సహోదరు శామ్యూయేలు అడుగుతున్నాడు. ప్రయాసం అంటే ఏంటి, భారం అంటే ఏంటి, ఆయన ఇచ్చే విశ్రాంతి ఏంటి అని అడుగుతున్నాడు. మీరేమన్నా సమాధానం ఇస్తారా ఆయనకి? ప్రయాసం అంటే ఏంటి, భారం అంటే ఏంటి, ఆయన ఇచ్చే విశ్రాంతి ఏంటి? ఎవరైనా స్టడీ టీం వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం మాట్లాడతారా?
అంటే ప్రయాస అంటే ఆ కంటెస్ట్ ను బట్టి మనం ఆలోచించుకుంటే అక్కడ చాలా కష్టమైన పనులు చేసేవారు బ్రదర్ ఆ రోజుల్లో. చాలా వెట్టి చాకిరి అలా బలవంతంగా వారితో చేయించేవారండి. ఆ కట్టుబాట్ల వల్ల గాని, సంప్రదాయాల వల్ల గాని ఆ మత నాయకులు కూడా అలా చేయించేవారండి.
ఒకసారి మిగతా వాళ్ళు మాట్లాడాలండి. ఈ సుమలత ఏమీ మాట్లాడలేదు, ఆనందరాజు గారు ఉన్నాడు లేదు అర్థం కాలేదు, తర్వాత లావణ్య రాలేదు, సుధారాణి గారు మాట్లాడలేదు, ప్రేమ్ కుమార్ మాట్లాడతలేదు, నిన్న మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడతలేదు. నెక్స్ట్ వీక్ మీరు ప్రిపేర్ అయినట్టున్నారు, నెక్స్ట్ వీక్ కూడా మేమే ఉండాలి, అందుకోసమే మీరు మాట్లాడతలేదు అని భావిస్తున్నారు. మాట్లాడాలి హిందూ మీద మాట్లాడమ్మా, తర్వాత మరొక రెస్పాండ్ అయ్యారు, మాట్లాడండి.
ఓకేనా? అంటే ప్రయాసపడి భారం అంటే మనం మోయే శక్యం కానీ భారం బరువులాగా మనకి ఏదైతే అనిపిస్తుంది అది మన సిన్ అయితే ఏమి, మనకి ఉన్న గిల్ట్ గాని, మనలో మన సఫరింగ్స్ గాని, అలాగే మనలో లైఫ్ హార్డ్షిప్స్ అన్న, లైఫ్ లో మనం ఫేస్ చేస్తున్న హార్డ్షిప్స్ అన్ని అన్నమాట, అన్ని కూడా మనం ప్రయాసపడి భారం అని నాకు అర్థమైంది. జనరల్ గా అన్ని అన్నమాట.
ఇప్పుడు ఇలా అందామా, ఇప్పుడు ఇలా అందాం, ఎవరో దీర్ఘకాలికమైన బాధతో కుటుంబంలో బ్రేక్ అయ్యో ఏదో ఒక దాంతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే అదంతా పోతుంది అనుకోవచ్చా, ఆ కష్టం ఆ బాధలు పోతాయి అనుకోవచ్చా?
అనుకోలేమన్నా, కంప్లీట్ గా పోతాయని అనుకోలేమన్నా. కాకపోతే ఆయన చెప్పినట్టు ఆయన దగ్గర ఆ విశ్రాంతి అనేది, ఆ స్పిరిచువల్ రెస్ట్ అనేది ఉంటుంది అని, అంటే ఫిజికల్ రెస్ట్ గురించి ఆయన ఇక్కడ మాట్లాడలేదు ఈ కాంటెస్ట్ లో.
బ్రదర్ మామూలుగా ఈ మనం ఒకవేళ వ్యాధుల వల్ల గాని ఇట్లా సఫరింగ్స్ అంటున్నారు కదా బ్రదర్, అవి ఎదుర్కొనేటప్పుడు ఇవి మనం కరెక్ట్ గా దేవుళ్ళు ఉంటే, దేవుడు మాటలను బట్టి మనం అన్వయించుకుంటే ఇవి చాలా మనకి సులువుగా అనిపిస్తాయి బ్రదర్. మనం ఫేస్ అది కాదు పార్ట్ అంటూ మనకి మనం మన లైఫ్ లో ఇంపార్టెన్స్ అనేది వేరేది ఉంది అనేది మనకి అవగాహన ఉంది కాబట్టి అది ఈజీ అవుద్ది బ్రదర్.
ఓకే బాగుంది. అంటే ఆ పరిస్థితులు పోతాయని కాదు కానీ మనం అండర్స్టాండింగ్ పెరిగి ఆ పరిస్థితుల్ని ఈజీగా తీసుకోగలుగుతాము అని మాట్లాడుతున్నాం. బాగుంది బాగుంది ఆలోచన బాగుంది. చాలా మంది చాట్ బాక్స్ లో పాప భారం అని మాట్లాడుతున్నారు. పాప భారంతో నలిగిపోతూ, పాప భారంతో శ్రమ పడిపోతూ అని మాట్లాడుతున్నారు. పాపం బరువుగా ఉంటదా, తేలిగ్గా ఉంటదా, అది మొయ్యలేనంత బరువుగా ఉంటదా, అది కూడా మీరే ఎందుకు అలా మీకు అనిపించింది, మాకేమో ఇదేదో మొయ్యలేని బరువు అని అంటున్నారు, మీరేమో పాప భారం అంటున్నారు, కొంచెం ఆలోచిస్తే బెటర్. ఇందాకలు ఎవరు సిస్టర్ అన్మీట్ కాకపోయారు
బ్రదర్. ఇందుమతి సిస్టర్ చెప్పిందే చెప్పాలనుకున్నా బ్రదర్. మన సమయంగా రెస్ట్ దొరుకుతుంది ఆయన దగ్గర నుంచి.
మీరు మీరు కనీసం నిన్న రోజు బైబిల్ స్టడీకి వచ్చాము, సజీవవాహిని చదివినా మీరు బెటర్ గా మాట్లాడేవారు. మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న వాటిలో సజీవవాహినిలో ఎంత క్లారిటీ ఉన్నాయో నేను ఈ మూడు వాక్యాలు ఒకసారి చదివేస్తా మీ అవగాహన కొరకు, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. అందులో మనం అంత కష్టపడేది ఏం లేదు. ఇందాకల 25వ వచనం, మరుగైన సంగతులు లేకపోతే పశుపాలకు నువ్వు బయలుపరిచావు అన్న మాటల దగ్గర ఇక్కడ ఏమంటారంటే, మనుషులు యేసు ప్రభుని చులకనగా చూసి నిరాకరించినప్పటికీ దేవుని స్తుతించడానికి ఆయనకు కారణాలు ఎన్నో దొరికాయి. ఆయన స్తుతిస్తున్నాడు ఈ శ్రమంలో. మన మెయిన్ పాయింట్ ఇది. ఇక్కడ మనుషుల పట్ల ఆయన జ్ఞానయుక్తంగా వ్యవహరించిన సంగతిని బట్టి ఆయన కీర్తిస్తున్నాడు. ఈ మాట లోకం విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఎంచేవారిని లేక తాము జ్ఞానవంతులు అనుకునేవారిని అంటే పరిషయులు ధర్మశాస్త్రులు లాంటి వారిని దేవుడు పట్టించుకోడు. లోకంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అనుకోవచ్చు, పొలిటికల్ లీడర్స్ కూడా అనుకోవచ్చు, ఫిల్మ్ యాక్టర్లు క్రికెట్ స్టార్లు కూడా అనుకోవచ్చు, వాళ్ళు పట్టించుకోడట. లేదా మేము జ్ఞానవంతులు అనుకునే వారిని కూడా పట్టించుకోడట. లేదా ఈ మతంలో ఉండి మాకు అంతా తెలుసు అనుకునే వారిని కూడా పట్టించుకోడట. మరి ఎవరిని పట్టించుకుంటాడు? వినయం గల వారిని, చిన్నపిల్లల లాంటి సామాన్యులను, అనామకులను ఆయన ఎన్నుకొని తన సత్యాన్ని వారికి వెల్లడిస్తాడు. టీచబుల్గా నేర్చుకునే మనసుతో ఆశతో ఉన్న వాళ్ళకి దేవుడు రివీల్ అవుతాడట. ఇది దేవుని యొక్క, అందుకే యేసుక్రీస్తు ప్రభు స్తుతించింది, నువ్వు ఎవరికి బయలుపరుచుకుంటున్నావు అంటే మేము జ్ఞానులు అనుకున్న వాళ్ళకి కాదయ్యా, నువ్వు వినయం గల వారికి బయలుపరుచుకుంటున్నావు, నేర్చుకునేవారికి బయలుపరుచుకుంటున్నావు అని ప్రభు స్తుతిస్తున్నాడు అని సజీవవాహిని కమెంటేటర్స్ అంటున్నారు. తర్వాత ఇది తర్వాత ఈ పదం తెలుగు ట్రాన్స్లేషన్ వేరుగా ఉన్నా బాగుంది. నేర్పడానికి అనువైన ఆ పిల్ల, అనుకోగల పిల్లవాడు అంటే గర్ల్ బాయ్ అన్నట్టుగా రాయబడింది. నేర్చుకునే మనసున్న ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా నేర్పిస్తాడు. తమ బుద్ధిని గురించి గర్వించే గొప్ప మేధావుల కన్నా క్రీస్తు సత్యాన్ని మరింత బాగా నేర్చుకోగలుగుతారు నేర్చుకునే మనసున్నవారు. దేవుడు సత్యాన్ని నేర్చుకోవాలంటే, దేవుని సత్యాన్ని నేర్చుకోవాలంటే దేవుడు మన మనసులను వెలిగించి మన హృదయాల్లో దాన్ని ప్రకాశింప చేయాలి. ఆయనే హృదయాలు తెరవాలి. ఆయన హెల్ప్ లేకుండా మనం దేవుని సత్యాన్ని నేర్చుకోలేం. కాబట్టి ఈ ఉదయకాలం ఆన్లైన్లోకి వచ్చిన 580 మంది ఉన్నారు. ఏమని అర్థం చేసుకోవాలి? ఉదయం 5 గంటలకు నిద్రలేసి వచ్చి కూర్చోడని ఏమని అర్థం చేసుకోవాలి? మేము నేర్చుకునే మనసున్నది అని మీరు సంకేతం ఇస్తున్నారు. ఈ కోఆర్డినేటర్ని నిన్న ఈ రోజు కూర్చోబెట్టి మీరు చదివి రండి అని చెప్పడంతో ప్రిపేర్ అయ్యి వచ్చారు. మేము నేర్చుకుంటాం, మేము చెప్తాం, మేము ట్రైనింగ్స్ లో కూడా అట్లాగే ఉన్నారు. పైగా ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసి పిల్లలు ఉద్యోగాలు చేసుకుని మన వాళ్ళు స్కూల్కి వెళ్లే వయసులో ఉన్న వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. దేవుడు ఆ నేర్చుకునే మనసు టీచబుల్ గా ఉన్న వాళ్ళకే రివీల్ అవుతాడు. ఈ లావణ్య సిస్టర్, ఈ ఆనందరాజు ఇద్దరు రాకపోతే ఏమనుకోవాలి? భయం అనుకోవాలా? నేర్చుకునే మనసు లేదనుకోవాలి? ఏమనుకోవాలి? కాబట్టి ఏదైనా ఇక్కడ నాకు అవకాశం ఇచ్చాడు, నేను మాట్లాడాలి, నేను నేర్చుకోవాలి, నేను ఉండాలి అన్న మనసు ఉంటే దేవుడు రివీల్ చేసుకుంటాడట. కాబట్టి ఇది మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట. పెద్ద పెద్ద మనం తీసి చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదువుతా ఇట్లా డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవుతా ఉంటే తప్పకుండా దేవుడు తన సత్యాలు బయలుపరుస్తాడు అని 25వ వచనంలో చూడగలుగుతున్నాం. తర్వాత 27వ వచనం చాలా మంచి విషయాలు ప్రస్తావించబడ్డాయి, దాన్ని నేను తర్వాత మాట తీసుకుంటాను. 28 ఇప్పుడు మనం మాట్లాడాం, ఏంటి ప్రయాస, ఏంటి భారం, ఏంటి విశ్రాంతి, ఏంటి అన్న మాట దగ్గర మీరు మాట్లాడారు. ఇక్కడ ఏం రాయబడిందో నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తమ భారాలను, ముఖ్యంగా తన పాపాల బరువును అనుభవిస్తూ ఆయన దగ్గర వచ్చిన వారికి, ఆయనతో ఏకం అయ్యేందుకు సమ్మతించిన వారికి, ఆయన ఉపదేశాన్ని వినయముగా సాధుగుణంతో నేర్చుకోవాలని ఉన్నవారికి ఆయన తండ్రిని వెల్లడి చేస్తాడు. ఈ 27వ వచనంలో ఉన్న విషయాలు అదే. ఏంటి బయలుపరిచేది? ఏంటి మరుగా? లేకపోతే మనం ఇక్కడ చూడగలుగుతున్న మాట అవే. ఆ తండ్రిని ఎవడును, ఆ తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడం, కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించినో వాడును గాక మరి ఎవడును తండ్రిని ఎరగడం. ఇక్కడ ఏంటి ఈ సంగతులు అని మనం కూడా ప్రశ్న అడిగాం. ఏంటి ఈ సంగతులు? మరుగైన సంగతులు ఏంటి అంటే సోదరి ఇందుమతి చక్కగా అది దేవుడే అని చెప్పింది. ఆ విషయాలే ఇక్కడ కామెంటేటర్స్ కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ ప్రాముఖ్యంగా భారం కోసం పాప భారం అన్నారు. తర్వాత విశ్రాంతి, సొంత ప్రయత్నాల నుండి, వ్యర్థంగా వెతుకులాడడం నుండి, ఆశాభావం కరువైన పాపం నిండిన శూన్య జీవితం నుండి విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అన్న మాట దగ్గర వృధాగా ప్రయాసపడుతూ ఉంటున్నాం, అట్లాంటి అన్ని పరిస్థితుల్లో నుంచి విశ్రాంతినిస్తాడు. చివరి స్టేట్మెంట్ బాగుంది, ఇది కష్టాల నుండి విశ్రాంతి కాదు గాని కష్టాల్లో విశ్రాంతి. అంటే పరిస్థితులు మారిపోతాయి, ఏదో జరిగిపోతుంది, లాభాలు వచ్చేస్తాయి అని కాదు. ఇందాక సోదరి అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మనం కష్టాల్లోనే ఉంటాం, కానీ ఇది చిన్న విషయం, దీనికోసం ఇంత ఆలోచించాలా అని మనం దాన్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ప్రభు బోధలు అర్థమైతే ఇది కష్టాలలో విశ్రాంతి, మన ఆలోచనలో మార్పు వస్తుంది అని కూడా ఇక్కడ చూడగలుగుతున్నాం. సరే, తర్వాత 29:30 సుమలత, నీ వాక్యం నుంచి ఏమన్నా మాట్లాడతావమ్మా? 29:30లో ఏమన్నా మీరు మాట్లాడేవి స్టేట్మెంట్స్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
29:30లో నాకు అర్థమైంది చెప్తానమ్మా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటే ఆ సాత్వికత అంటే ఆయన అంటే క్రూరులని కఠినులను పరిశీలనకు భిన్నంగా ఆయన సాత్వికతను ఇస్తూ ఆయన దీన మనస్సును ఇస్తూ ముందుకు నడిపిస్తాడని, అలాగే మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునండి అంటే నాకు అర్థమైందన్న. ఆయన చిత్తానికి మనం సమర్పించుకుని ఆయన ఏ విధంగా ఆయన మార్గంలో మనల్ని ఏ విధంగా నడిపించాలో ఆయన అడుగుతూ ఆయన శిక్షణని ఆయన అడిగినప్పుడు ఆయన మనకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తాడని. ఎటువంటి అంటే శ్రమలైనా బాధలైనా మన క్రైస్తవ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనమే ఓన్గా కాకుండా ఆయన మన భారాన్ని కూడా ఆయన మోస్తూ ఆయన కృపతో మనని ముందుకు నడిపిస్తాడని నాకు అర్థమైందన్న. అలాగే మన ప్రాణానికి విశ్రాంతి ఆయన సమర్పించుకున్నప్పుడు విశ్రాంతి అనేది మనం తగ్గించుకునే ఆయన ఆత్మలో మనం దీనత్వంతో మనం తగ్గించుకుని ఆయన సమర్పించుకున్నప్పుడు ఆయన విశ్రాంతి దొరుకుతుందని నాకు అర్థమైంది. ఆయన భారము తేలికగాను అంటే మనం చేసే ప్రతి పనిలోను ఎవరికైనా సువార్త అప్పచెప్పిన అంటే సువార్తను తెలియజేసినప్పుడు మనకి ఏమి తెలియదు, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలియదు. కానీ మనం సువార్త చెప్తున్నప్పుడు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ మనం ఏ విధంగా మాట్లాడాలని ఆయన జ్ఞానంతో మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు ఆయనకి మనం సమర్పించుకున్నప్పుడు ఆయనే మనతో మాట్లాడిస్తాడని నాకు అర్థమైంది. అన్న ఏ సమస్య వచ్చినప్పటికీ ఆయన దగ్గర మనం మొరపెట్టినప్పుడు మనకు ఆయన జ్ఞానముతో నింపి మనకు ఆ భారాన్ని సులువు చేసి మన మనసును తేలిక చేసి ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆయన మనకు నేర్పిస్తాడని నాకు అర్థమైనది.
బాగుంది. సుమలత మాట్లాడుతున్న మాట మీద నా క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఏదైనా పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తేలిక చేస్తాడు, అందులోంచి బయటకు వచ్చే మార్గం చూపిస్తాడు, తప్పిస్తాడు అన్న మాటలు వినబడతా ఉన్నాయి. తన మాటల మీద ఏమైనా ఏకీభవించినా విభేదించినా మీరు స్టడీ టీం వాళ్ళు మాట్లాడవచ్చు.
రైతులారు సార్, తప్పిస్తారు సార్. ఆయన భారం ఆయన మీద భారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆదుకొని తప్పిస్తాడు. ఆదరణకరమైన
భవ్య మంజరి ఆయన మన ఏకత్వంతో ఆయన దగ్గరకు వచ్చినా దాన్ని తప్పిస్తాడు. ఓకే, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇది ఫేమస్ వెర్షన్, ఇది తెలియని వాళ్ళు ఎవరికి తెలియదు, అందరికి ఫేమస్ వెర్షన్. యా స్వామి మాట్లాడు బ్రదర్.
సార్ సార్ తప్పిస్తాడు సార్. భారాన్ని తీసుకుని వెళ్ళి అతని పైన వేసినప్పుడు ఖచ్చితంగా తప్పిస్తాడు సార్.
ఇది మీరు మాట్లాడుతున్న దాన్ని కాంటెక్స్ట్ నుంచి మాట్లాడతారా? యేసుక్రీస్తు ప్రభు కష్టపడుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, శ్రమ పడుతున్న వాళ్ళు, మీరు నా దగ్గరికి వస్తే మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులను తీసేస్తాను అని చెప్పడానికైనా ఈ కాంటెక్స్ట్ అదే చెప్తున్నాడా ఈ సందర్భంలో?
అంటే ఆ ఫిజికల్ గా మనము సులువుగా అయిపోతుందని అనుకోలేము, కానీ ఆ స్పిరిచువల్ గా స్ట్రెంగ్తన్ చేస్తాడన్న ఆ ఫేస్ చేసేదానికి.
అది మనం ఈ సజీవ వాహిని కామెంటరీలో కూడా అలాగే మాట్లాడారు. కానీ సుమలత ఇప్పుడు ఇద్దరు మేము ఏకీభవిస్తున్నాం అన్నవారు జనరల్ గా వేలే కాదు, మనమే కాదు. ఈ వాక్యాన్ని చాలా సార్లు ఎలా చేసుకుంటారంటే, మీరు మీ కష్టాల్లో ఉన్నారు, ఏ సైజ్ దగ్గరికి రండి, మీ కష్టాలు తీసేస్తాడు అని వాక్యాన్ని కోట్ చేస్తారు. కానీ కాంటెక్స్ట్ అదేనా? ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు కష్టాల్లో ఉన్న వారందరికీ నేను కష్టాల నుంచి బయటకు తీసుకొస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పడానికి ఈ వాక్యం చెప్తున్నాడా? ఏమంటావు అమ్మా ఇందుమతి?
లేదన్నా, కంప్లీట్ గా బయటపడతామని కాదన్నా, అంటే మనకి ఆ మనలో ఆ పీస్ నింపుతారన్న ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆ సబ్మిషన్ కి మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన మార్గాలు ఆయన ఆ ఇన్నర్ పీస్ అనేది, ఆ అష్యూరెన్స్ అనేది మనకి ఇస్తాడన్న.
అది ఆల్రెడీ మనం మాట్లాడాం, మన యాటిట్యూడ్ మారుతుంది, మనం ధైర్యపరచబడతాము, మన వాటిని అనిల్ కుమార్ గారు కూడా అన్నారు వాటిని చిన్నగా చూడగలుగుతాము, అవి బాగున్నాయి. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇప్పటికే భారంతో నడ్డొంగిపోతుంది బాబు అని మనం అంటే ఈయనేమంటాడు, నా కాడి ఎత్తుకోండి అంటాడు. ఆల్రెడీ ఉన్న బరువులే మొయలాపోతాయి, చస్తున్నాం బాబు అంటే ఇంకొక బరువు ఎత్తుకోమంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీ కష్టాలు తీసేస్తాను అని చెప్పడానికి ఈ వాక్యం మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదైనా నేర్పించాలనుకుంటున్నాడా? దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ ముప్పలో కూడా నా కాడి ఎత్తుకోండి, నా కాడి సుడువు, నా కాడి తెలుక అని అంటున్నాడు. ఆయన ఇంకొకటి ఏదో అప్పచెప్తున్నాడు, తీసేసి మీకు ఏ కష్టాలు లేకుండా చేస్తాను అనడానికి కాకుండా ఆయన ఉద్దేశం వేరే కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం ఆలోచించండి. మాట్లాడండి సిస్టర్, మాట్లాడమ్మా, తర్వాత స్వామి మాట్లాడదు.
బ్రదర్, ఇప్పుడు ఆయన కాడి సులువు అంటే, ఇప్పుడు మనము ఎప్పుడైతే ఆయన చెప్పిన విషయాల్ని ఒబే చేస్తామో మనకి అది సులువు అయిపోతుంది బ్రదర్. మనం అది ప్రయారిటీ కాదు. ఇక్కడ మనం ఈ ప్రయాస అనేది ఈ మనిషి యొక్క ఆరోగ్యమో లేకపోతే ధనం లేకపోవటమో లేకపోతే ఏ ఇబ్బంది అయినా సరే మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ, ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని ఆయన చెప్పిన సందేశాల ద్వారా మనం నేర్చుకున్న ఆ దీనత్వం దయాగుణం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి చాలా సులువుగా ఉంటాయి బ్రదర్, ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది.
బాగుందమ్మా, ఇందాక నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు. నా ప్రశ్న, నా కాడి ఎత్తుకోండి అని ఇంకొక బరువు మోపుతున్నాడు, మీరు దానికోసం మాట్లాడుతున్నారు.
అది నిజంగా మనం ఒబే చేస్తే నిజంగానే బాధ్యతని మనం ఒబే చేస్తామండి. ఆ బాధ్యత కూడా అనిపిస్తుందండి మనం సంతోషంగా చేస్తే.
కాడి అంటే బరువు కాదనా, అంటే నేను అనుకోవడం బరువు కాదు, ఆయన బరువు కాదనా, ఆయనకి సబ్మిషన్, మనం ఆయనకి చూపించే ఒబీడియన్స్, ఆయన ఫాలో, ఆయన టీచింగ్స్ ని ఫాలో చేయడం అది అని అనుకుంటున్నాను. ఆ విధంగా
కాడి అంటే ఏ బాధ్యత ఏ బరువు కాదు, లోబడ్డము అని అంటారా?
సార్ వందనాలు సార్, ప్రైజ్లు సార్.
మాట్లాడదు సార్.
కాడి అంటే ఏ బాధ్యత తీసుకోవడం కాదు సార్, కాడి అంటే తనతో పాటు పంచుకొని ముందుకు వెళ్ళడం.
ఏం పంచుకొని?
ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారికి అయితే ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని పంచుకుంటూ, అంటే ఆత్మల పట్ల భారం. ఇప్పుడు అంటే ఆత్మల పట్ల భారం ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు ఒక్కోనివే మోయకుండా, కాడి అనేది మామూలుగా రెండిటికి సంబంధించింది, అది సమానంగా వెళ్తుంది, ఆ ఇరువురు కలిసి మోస్తే అది ఈజీగా ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే ఒకరికొకరు పంచుకొని ముందుకెళ్ళినట్టుగా నడుస్తుంది సార్. అది
ఇప్పుడు మామూలుగా ఎడ్ల బండి దగ్గర రెండు ఎడ్లకు వాటి మెడ మీద పెట్టే ఆ కాడి, దానికోసం మాట్లాడుతున్నాం స్వామి, అంతేనా?
అవును సార్, అవును సార్. అంటే ఒకటే ఎత్తుకొని వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది, ఒకవేళ నాతో పాటు ఉంటే నేను సమానంగా ఉండి నేను నడిపిస్తా అనేటువంటి ఆ మాట కూడా అర్థం చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు స్పష్టమైన, అంటే ఎక్కడికి వెళ్ళాలంటే రెండు కలిసి ఒకే మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అదొక వీల్లాగా ఒక నా విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సార్.
ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఏ భారం ఏ కాడి ఆయన పట్టుకొని వచ్చాడో అదే మనం కూడా ఎత్తుకుంటే మనకు విశ్రాంతి దొరుకుతుంది. నేను అదేమి ఎత్తుకోనయ్యా, నాకున్న కష్టాలు నాకు చాలా ఉన్నాయి, నా కష్టాలను తీసి నా కష్టాల్లో ఇబ్బంది ఇవ్వు, నేను మాత్రం నీ దగ్గర ఏమీ నేర్చుకోను. ఇంకొక మాట ఉంది ఇక్కడ, ఎత్తుకుంటేనే కాదు ఇక్కడ నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఏం నేర్చుకోవాలి? విశ్రాంతి రావడానికి నమ్ముకుంటే సరిపోదా? నేర్చుకోవాలా? కాడెత్తుకోవాలా? బరువు మోయాలా? ఏంది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? మాట్లాడతారా?
అంటే మీరు ఇక్కడ బ్రదర్, మనం ఇక్కడ ఈ లోకంలో ఈ ఆహారం కోసం సంపాదించుకోవడానికి శ్రమ పడుతున్నారు, అది కాదు. మరి తండ్రి నన్ను ఎందుకు పంపించాడు? ఈ మాటలన్నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఇవన్నీ మరి అందరినీ కూడా ఆయన మార్గంలో నడిపించడానికే కదా. మరి నేను చేస్తున్న పని మీరు కూడా పంచుకోమని పంచుకుంటే సులువు అవుతుంది, అది ముఖ్యం మనకి అని అన్నట్టుగా అర్థమైంది బ్రదర్.
యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద వచ్చాడో అదే లోకానికి విమోచన కలగజేసేది, అదే మనకి విమోచన కలగజేసేది. విమోచించబడ్డ మనం మిగతా వాళ్ళు విమోచించే పనిలో, మిగతా వాళ్ళు కాడి విడగొట్టే పనిలో ఇన్వాల్వ్ అవుతే మనం విశ్రాంతి. ఇంకొక మాట ఇక్కడ నేను అడుగుతున్నాను, విశ్రాంతి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమైనా విశ్రాంతి కోసం మాట్లాడుతున్నాడా? భవిష్యత్తులో వాగ్దానం చేయబడిన నిత్య విశ్రాంతి కోసం మాట్లాడుతున్నాడా? విశ్రాంతి దొరుకును అన్న మాట రెండు సార్లు ఉన్నాయి. విశ్రాంతి అన్నదాన్ని కూడా మీరు ఏమనుకుంటున్నారు? మాట్లాడచ్చు ఇక్కడ.
భవిష్యత్తులోనే అనుకుంటున్నాం కదా, అంటే అక్కడ ఇంకా అక్కడ మనం ఆహారం కోసం ఈ సొంత విషయాల కోసం అవన్నీ ఉండవు, నిత్య సంతోషం ఉంటది, అక్కడ విశ్రాంతిగా ఉంటాం. ఇంకెప్పుడు స్తుతించటమే కదండి పని, ఇంకా అందుకని అది మెయిన్ గోల్ మనది అది కాబట్టి అక్కడ విశ్రాంతి దొరుకుద్ది. ఇక్కడ మీరు ఇంత ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో, అన్నట్లుగా అర్థమవుతుంది.
బాగుంది అమ్మా, బాగుంది, మీ ఆలోచన బాగుంది. ఇక్కడ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నా కూడా నేను చదివితే మీకు ఏమన్నా ఇంకా బెటర్ గా ఉంటదేమో. అందులో ఏమంటారంటే, సువార్త కొరకు మాట్లాడుతున్నారు అని సంధ్యా సురేష్ అంటారు. తర్వాత సుసన్న కిరణం సులువుగా అన్నది డిస్కషనే లేదు మాది, మీరు సులువు అన్నదానికి పెట్టారు కాబట్టి తీసుకోవట్లేదు. తర్వాత రైట్ అనురాధ అంటారు, మొదటి వ్యూహాన్ని 5:3 కోట్ చేసి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు పాటించడం అని అంటారు. కొర్నేలి అంటాడు, యవన కాలంలో కాడిమొయ్యటం, యవన కాలంలో కాడిమొయ్యటం అన్నది విలాప వాక్యాల గ్రంథంలో ఉంది, దేవుడే దాన్ని మోపుతాడు. యవన కాలం కాడిమొయ్యటం నరునికి మేడు. శామ్యుయేలు అంటాడు, పెద్ద కాడిని వదిలేసి మీనిచ్చే చిన్న కాడిని తీసుకోండి అని అంటున్నాడు. రమేష్ అంటాడు, కాడి అంటే సువార్త భారం అని అనుకుంటున్నా. శామ్యుయేలు అంటాడు, ఆచారాలను వదిలి సులువైన మార్గం నేను చూపిస్తున్నాను అనిల్ అంటున్నాడు. ఈ లోక విషయాల కొరకు భారం కలిగి కష్టపడుతున్నారు, నిత్యము నిలిచే రాబోయే పరలోక రాజ్యం కొరకు సువార్త కొరకు కష్టపడండి అని యేసయ్య చెప్తున్నాడు. సుబ్బారావు గారు అంటారు, కాడి అంటే పరిచర్య తనతో కలిసి చేయమని చెప్తున్నాడు. స్వరూప అంటుంది, సొంత జ్ఞానం మీద ఆధారపడక ఆయన మీద ఆధారపడి చేయాలి. కళ్యాణ ప్రసాద్ గారు, క్రీస్తుతో కలిసి ఎత్తుకుంటే సులువుగా ఉంటుంది. ఇదేదో మీ బరువు లేదు, మీకు బాధ్యత లేదు, మీరు మీ బరువులని నా మీద వేసా నేనే మోసేస్తాను అంటాలా, ఆయన ఇంకొక బరువు ఇస్తున్నాడు మనకి, దాన్ని మనం గమనించాలి ఇక్కడ. సుసన్న, ఖాడి యోక్ అంటే ఏమిటి? ధర్మశాస్త్రపు ఖాడి అది ఉంది, యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన తీసుకొచ్చాడు కాబట్టి అందులో మీకు విడుదల రాదు, కొత్త నిబంధనలు విడుదలని మాట్లాడుతున్నాడు అని తన కోట్ చేస్తుంది. మీరు బాగా ఆలోచించగలుగుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, మాట్లాడు సామ్యుయేలు.
తర్వాత సార్, అదే ఇంతకు ముందు యోక్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? దీన్ని రెండు జంతువులు కలిపి ఒక చక్రం ద్వారా, అంటే రెండు చక్రాల ద్వారా.
ఆల్రెడీ అదే పాయింట్ చెప్పావు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నా, రిపిటేషన్స్ కాకుండా వేరేది ఏదైనా ఉంటే చెప్పు.
ఒక మాట చెప్పాలనుకుంటున్నా సార్,
చెప్పు డైరెక్ట్ గా, ఆ మాటే చెప్పు లోపలికి వెళ్లకుండా.
ఓకే సార్, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కాడి తీసుకోవడం వల్ల మనకు మన జీవితంలో సులువు అవుతుంది అనేది చెప్పాలనుకుంటున్నా సార్?
అద్భుతం, అది అందరూ అది చెప్పావు, బాగుంది, ఆలోచన బాగుంది. ఆ ప్రేమ కుమార్ మాట్లాడు కదా,
ఈ లోక సంబంధం సంపాదించుకోవడం భారంతో కూడుకుని ఉన్నవి ఈ లోకంలో స్థిరపరచుకోవాలని ఏదైతే ఆశ కలిగి ఉన్నారో వాటి అన్నిటిని నశింపజేసి మీరు విశ్రాంతిగా నా యొక్కకు వస్తే నా మాటల ద్వారా మీరు పరలోకానికి చేర్చడానికి ఈజీగా ఉంటది అనేది నేను అర్థం చేసుకుంటున్నాను సార్.
బాగుంది, ఆలోచన బాగుంది. జనరల్ గా అగ్రికల్చర్ వాళ్ళకి ఖాడి, పశువు మొయ్యడం, బరువు ఇవేమి తెలియవు అని నేను అనుకోను. కొంచెం మీరు మాట్లాడే కడ బాగుంటది, మాట్లాడితే బాగుంటది, మాట్లాడుతున్నారు. ఇక్కడ జనరల్ గా 28, 29, 30 వచనాల్లో ఎలా వినిపించిందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అందరూ కష్టపడుతున్నారు, మీకు విశ్రాంతి కావాలంటే యేసుక్రీస్తు ప్రభు అడ్రస్, ఆయన ఇస్తాడు మీకు విశ్రాంతి. అది టెంపరీ విశ్రాంతి అని ఒకవేళ వద్దామంటే 29 వచనంలో ఏమంటాడు, నా కాడెత్తుకోండి అంటాడు. మీ కాడి తీసేస్తాను, మీ బరువులు తీసేస్తాను అనడానికి బదులు నా కాడి ఎత్తుకుని అంటాడు. అది మాత్రమే కాదు, నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి అంటున్నాడు, కూర్చోండి అంటున్నాడు, నేర్చుకోండి అంటున్నాడు, ఎత్తుకోండి అంటున్నాడు. విశ్రాంతికి ముందు, మీ ప్రాణాలకు విశ్రాంతికి ముందు సెమీ కాలం కూడా వాడబడింది. అప్పుడు అంటే నెక్స్ట్ స్టెప్, ఆ కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటా ఉంటే అప్పుడు అంటే నెక్స్ట్ అంటే ఇది నిత్యత్వంలో ఉన్న విశ్రాంతి కొరకు రాస్తున్నాడని కూడా అనుకోవచ్చు. అలాగని చెప్పి ఇదేంటి ప్రభువా నీ కాడి అన్న మాట దగ్గర ఆయన అంటున్నాడు, నేను కూడా ఉన్నా నిన్ను మోసేటట్లుగా చేస్తాను, అది సులువే, అది భారమే, భారం కాదు తేలికే అని కూడా మాట్లాడుతున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. సరే నేను సజీవ వాహినిలోకి వెళ్తున్నాను, సమయం అయింది కాబట్టి ఒక్కసారి సజీవ వాహినిలో ఉన్న విషయాలు ఆల్మోస్ట్ మధ్యలో టచ్ చేశాను కాబట్టి ఇక నేను మరలా మాట్లాడడానికి ట్రై చేయను, త్వరగా ముగించడానికి ట్రై చేస్తున్నాను. సజీవ వాహినిలో ఉన్న విషయాల్లో 20వ వచనం, ఆ పట్నం వారు మారు మనసు పొందలేదు. ఎంత చక్కగా సజీవ వాహినిలో మాట్లాడారంటే, భయంకరమైన వ్యాధిని వదిలించుకోగలగటం మంచిదే, కానీ క్రీస్తు పాదాల చెంత పశ్చాత్తాపడు మరింత మంచిది, దేవుని మహిమాన్విత బల ప్రభావాల ప్రదర్శన చూడగలడం మంచిదే, గాని పాపం నుంచి మళ్ళుకొని ఆయన నుంచి విముక్తిని పొందడం మరీ మంచిది, స్వస్థత కంటే రక్షణ ఆత్మీయ విడుదల చాలా మంచిది, మారు మనసు చాలా మంచిది. యేసుక్రీస్తు ప్రభు శరీర స్వస్థతల దగ్గర ఆగిపోకూడదు, వాళ్ళు రక్షణ పొందాలని ఆశపడ్డాడు, అద్భుతాలు చూసిన వారు రక్షణ పొందకపోయేసరికి వాళ్ళు గద్దిస్తున్నారు. చాలా సార్లు మనం అక్కడే ఏదైనా మేలు చేసి ఆగిపోతాం, గాని ఆ మేలు వాళ్ళ రక్షణ కారణం అవ్వాలి. ఆల్రెడీ మనం చూసాం మనం వరవదగినది, దానికంటే వ్యక్తి వరవదగినది అన్నాకాడ శిక్షల్లో స్థాయిలు ఉన్నాయట, పరలోక బహుమానాల్లో కూడా స్థాయిలు ఉన్నాయట. ఇది నన్ను భలేగా ఆలోచింపజేస్తుంది. పరలోకంలో స్థాయిలు ఉంటాయా అంటే ఉంటాయి, మరి అందరికీ ఒకటే అంటే ఎట్లాగా? చాలా సార్లు మేము మా సెలక్షన్ లో ప్రమోషన్ దగ్గర బాధపడేదారంటే మార్కులు బేస్డ్ గా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఈ విషయం ముందే తెలుసుంటే, కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉంటే 3-4 సంవత్సరాల ముందే ప్రమోషన్ తీసుకునేవాళ్ళం. అప్పుడు ఈ విషయం తెలియక మేము నష్టపోయాము అని ఇప్పటికే మా బ్యాచ్ నాకు ప్రమోషన్ వచ్చి 4.5 సంవత్సరాలు అయ్యింది, నాతో పాటు సెలెక్ట్ అయిన కొంతమందికి ఇంకా ప్రమోషన్ రాలేదు. 4-5 సంవత్సరాలు లేదా నాకంటే ముందు ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు 3 సంవత్సరాల ముందు తీసుకున్నారు. 7 సంవత్సరాలు అయ్యింది ప్రమోషన్ తీసుకుని మేము ఇంకా వెనక ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఉంటదంటే, మాకు ముందు తెలుసుంటే మేము మార్కులు తెచ్చుకునేవాళ్ళం కదా, పాస్ అయ్యారంటే పాస్ అయ్యారు కానీ వెనకబడ్డారు. పరిచయంలో కూడా చాలా సార్లు ఏదో చెంత చేస్తున్నాంలే అన్నట్టుగా చేస్తున్నారు తప్ప, నేను కిరీటాలు పొందుకోవాలి, బహుమానం పొందుకోవాలి, ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది, ఆయన ఎంత చేయగలిగితే అంత ఇస్తాడు అని మనం భవిష్యత్తులో అదేదో 60 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు బహుమానం కాదు కదా, యుగ యుగాలు బహుమానం, యుగ యుగాలు నిత్యత్వంలో నేను బెటర్ ప్లేస్ లో ఉండడానికి ఈ కొంచెం కాలం ఇంకెంత బాగా నేను ఆత్మీయంగా పరిచర్లో ప్రయాసపడాలి అన్నది బెరీజు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అనుకుంటే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా బాధపడతాం ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే. శిక్షల్లో కూడా అంటే ఇంక ఎట్లాగే నరకానికి పోతాను కాబట్టి ఇంకా ఘోరంగా జీవిస్తానంటే నరకంలో శిక్షల తీవ్రతలు కూడా వేరేగా ఉన్నాయి అన్న మాటల దగ్గర మనం ఆలోచింపజేసే విషయాలే. మనం జ్ఞానులు, లోక జ్ఞానులు, పసివారు, నేర్చుకునే వారిని ఉన్నాం కదా, వినయం గల వారిని దాని చదివేశాను కూడా అన్నాను. ఈ 27వ వచనం అండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఆనందరాజు గారు ఏం చేస్తాడు అనుకున్నాను, ఆయనే మా మనిషి మాట్లాడి మానేశాడు. సరే 27, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి అన్న మాట దగ్గర ఇక్కడ స్వామి ఇది అంతా చెప్పాలనుకున్నాడు కానీ ఇంకోటి ఏం తీసుకుంటాడని చెప్పి వద్దు అన్నాను. ఇక్కడ హైలైట్ చేసిన విషయాలు, మానవ మాత్రుడు కేవలం ప్రవక్త అయినవాడు ఎవరు నిజంగా ఎలాంటి మాటలు పలకలేరు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వం ప్రశ్నార్థకం అయింది కాబట్టి ఆయన ఒకవేళ ప్రవక్త కంటే గొప్పవాడు అనుకుంటే ఈ మాట చెప్పలేడు అని అంటారు. యేసు తాను మానవ రూపంలో ఉన్న దేవుణ్ణని చెప్పిన అతి స్పష్టమైన రుజువు ఇది. కాబట్టి ఇంకొక మాట ఆయన ఏమంటారంటే, తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరగడు, కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయన బయటపరచని ఉద్దేశించను వాడుగాక మరి ఎవరును తండ్రిని ఎరగరు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనేంటో తండ్రికే తెలుసు, తండ్రి ఏంటో నాకే తెలుసు, నేను ఎవరికి ఆయన బయటపరుస్తున్నానో వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాకెందుకు తెలియదు, ఆయన 6 అడుగులు ఎత్తు 60 కేజీలు బరువు అది కాదు, అది కాదు, శరీరధారిగా వచ్చాడు. ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు, తెలుసు. దేవునికున్న జ్ఞానం గురించి యేసు చెప్తున్న దాన్ని శ్రద్ధతో గమనించండి. యేసు ప్రభును పూర్తిగా ఎరిగినది తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన మార్గాలన్నీ ఆయన స్వభావం లక్షణాలు పూర్తిగా తెలిసి ఉన్నది ఒక్క తండ్రికే. ఏ మనిషి యేసు ప్రభును పూర్తిగా అర్థం చేసుకోలేడు అని మాట్లాడుతున్నారు. తర్వాత వారిద్దరూ అనంత కాలం నుండి ఒకే స్వభావం ఉన్న భాగస్వాములు, ఇద్దరు ఒకరే అని మాట్లాడటంలా, ఇద్దరు ఒకే స్వభావంలో ఉన్న భాగస్వాములు, పార్ట్నర్స్, దైవత్వంలో భాగాలుగా వారు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. తర్వాత యేసు పైన చెప్పినదంతా సత్యమన్న అయి ఉండాలి, లేదా అహంకారపూరితమైన ఒట్టి మాటలు భయంకరమైన ఆత్మవంచనయి అయ్యన్నా ఉండాలి. ఈ మాట చెప్తే యేసుక్రీస్తు ప్రభు దేవుడన్నా ఉండాలి, లేదా ఆయన ఏమన్నా దంభంగా మాట్లాడి ఉండాలి. అయితే సాక్షాధారాలన్నీ రుజువులన్నీ యేసు సత్యమే చెప్పాడని తెలియజేస్తున్నాయి. ఈ వచనం కన్నా మరింత స్పష్టంగా యేసు ప్రభు యొక్క పరిపూర్ణ దేవత్వాన్ని సూచించే వచనం బైబిల్ అంతట్లో వేరొకటి లేదు. తండ్రి నాకు సమస్తాన్ని అప్పగించాడు, తండ్రిని నేను ఎరుగుదును, నన్ను తండ్రి ఎరుగును అన్న ఈ సత్యం ఆయన దైవత్వాన్ని స్పష్టం చేసేది అని ఈ సజీవవాహిని కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడతోటి తర్వాత ప్రయాసపడి భారం అన్న కాడ ఇక్కడ పాప భారాలు తమ భారాలు అన్నారు. తర్వాత విశ్రాంతి సొంత ప్రయత్నం నుంచి మనం మాట్లాడేశాం. విశ్రాంతి సొంత ప్రయత్నం నుంచి వ్యర్థంగా వెతుకులాడడం నుంచి, ఆశాభావం కరువైన పాప నిన్న శూన్య జీవితం నుంచి ఆయన విశ్రాంతినిస్తాడు. మన మైండ్ సెట్, మనం చూసే దృక్పథం మారుతుందని కూడా మనం చూడగలిగాము. తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రంలో నియమాలు శాసనాలు గురించి, అవి బరువు, మోయలేని బరువు, దాని నుంచి యేసుక్రీస్తు ప్రభు కృపకు ఆధారమైన నూతన నిబంధనలకు తీసుకొచ్చాడు. కాబట్టి మీరు ఆ బరువులో ఉన్నారు, మీరు ఈ కృపలోకి రండి అని ఆహ్వానిస్తున్నాడు అని కూడా ఈ కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడితో మనం 30వ అధ్యాయం 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. బెటర్ అండర్స్టాండింగ్ కొరకు ఇక్కడ ఏమన్నామంటే సజీవవాహిని మాట్లాడతాము, తర్వాత కాంటెక్స్ట్ మాట్లాడాలి. సందర్భాన్ని ఏమైనా మాట్లాడతారా, ఈ సందర్భం ఏంటో మాట్లాడతారా?
ఆయన గలీలయ ప్రాంతంలో ఆయన పరిచర్యలో భాగంగా వచ్చిన సందర్భం,
గలీలయలో ఆయన పరిచర్య చేస్తున్న సందర్భం, గలీలయలో ఆయన బోధిస్తున్న సందర్భం, ఆయన బోధలు. ఇంకేమన్నా మాట్లాడతారా? ఇంకేమైనా మాట్లాడతారా? సందర్భం బాగుంది, ఆ సందర్భం బాగుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించినప్పుడు, రాబోవాడు నీవేనా వేరొకరి కొరకు మేము కనిపెట్టాలన్న దాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని వారు నమ్మలేదు, మారు మనసు పొందలేదు అన్న మాట చూస్తున్నాం. యేసయ్యను వాళ్ళు దూషిస్తారు, పార్థిస్మృతి వ్యూహాన్ని కూడా దూషిస్తున్నారు అన్న మాట చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన బోధల్లో ప్రశ్నకు, ఆయన బోధల్లో ఇస్తున్న సమాధానాలుగా కూడా దీన్ని మనం చూడొచ్చు. కొత్తగా నేను అవసరం అని చెప్పి ఈ పాయింట్ యాడ్ చేశానండి, దీని మీద కూడా మీరు ఆలోచించాలి. 5వ పాయింట్, ఇవ్వబడ్డ అధ్యాయం ముగింపులో అధ్యాయమును ఎన్ని విభాగాలుగా, సెక్షన్స్ గా ఉన్నదో చెప్పాలి. మనం 11వ అధ్యాయం ముగించుకున్నాం, పదకొండవ అధ్యాయ ముప్పై వచనాలను ఏమైనా మీరు సెక్షన్స్ గా ఎన్ని భాగాలున్నాయో ఏమైనా మాట్లాడగలుగుతారా? ఇక్కడ రెండు భాగాలున్నాయి, ఐదు భాగాలున్నాయి, పది భాగాలున్నాయి, అట్లాగా సెక్షన్స్ గా మీరు ఏమైనా విడదీసి చెప్పగలిగితే హోల్ చాప్టర్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఈ అధ్యాయంలో పదకొండవ అధ్యాయం మత్తయి సువార్త అంటే ఈ నాలుగు విషయాలు అక్కడ ఉంటాయి అని మనకు ఒక అవగాహనకు వస్తాం. అలాగే ఏమైనా మాట్లాడతారా?
మూడు భాగాలు కనిపిస్తుంది సార్. మొదట యోహాను గురించి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి, ఆయన గురించి చెప్తున్నారు. రెండోది శిక్షల గురించి, అంటే ఎవరి గతి ఎట్లా ఉంటది అనే దాని గురించి. మూడోది నా దగ్గరికి వెళ్ళి నా కృప మీద ఆధారపడండి అన్నట్లు నాకు అర్థమైంది సార్.
అంతే, మనం ఆలోచించాల్సింది ఎన్ని సెక్షన్స్ అన్నా కదా, మూడు సెక్షన్స్ అన్నారు. ఒకటి యోహాను గురించి డిస్కషన్ జరిగింది, రెండు మారు మనసు పొందని పట్టణాలయం మీద తీర్పు కోసం మాట్లాడాడు, మూడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే విశ్రాంతి వస్తుందని మాట్లాడాడు. మూడేనా, ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? బాగున్నాయి భవి మంజరిగా, చక్కగా మాట్లాడారు. ఈ అధ్యాయం ఎన్ని సెక్షన్స్ గా మనం చూడొచ్చు? మూడు అన్నారు, ఇంకేమైనా చూడొచ్చా?
సరే, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తారు. అలసిపోయిన వారిని, భారం మోస్తున్న వారిని తన దగ్గరికి పిలిచాడు అన్నట్టుగా.
ఇప్పుడు అది మూడో, నువ్వు మాట్లాడుతుంది సెక్షన్ లో ఉన్న పాయింట్ మాట్లాడుతున్నావు, నేను సెక్షన్ కోసం మాట్లాడమంటున్నా. ఆల్రెడీ మూడో దాంట్లో భవ్య మంజరి గారు చెప్పింది అదే కదా, నా దగ్గరకు వస్తే విశ్రాంతి అన్న మాట దగ్గర అది ఆ సెక్షన్ లో అవన్నీ అలసిపోయిన వారికి, పాప భారంతో ఉన్న వాళ్ళకి అని అందరికి వచ్చేస్తున్నాయిగా. దాన్ని మీరు ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ సెర్మన్ అవుట్లైన్ అని చెప్పి ఇచ్చారు, ఇక్కడ మనం దాన్ని చూడగలుగుతాం. చాప్టర్ సమ్మరీ అని ఇచ్చారు, ఇక్కడ మనం చూడగలుగుతాం. చాప్టర్ సమ్మరీలు ఇలా ఇచ్చారు, ఏమంటారు, ఒకటి నుంచి ఆరు వచనాలు బాప్టిస్మిచ్చి యోహాను సందేహం, ఆయన డౌట్ వచ్చింది, ఆ డౌట్ మీద మనం ఏం మాట్లాడాలో చూస్తాం. రెండో సెక్షన్ బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసయ్య ఇచ్చిన సాక్ష్యం, ఏడో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు ఉంది. తర్వాత 20 నుంచి 24 వచనాలు పశ్చాత్తాప పడని పట్టణాలపై తీర్పు, 25 నుంచి 30 యేసు యొక్క విశ్రాంతి ఆహ్వానం. మూడు సెక్షన్స్ అన్నారు భవ్య మంజరి గారు, నాలుగు సెక్షన్స్ అని చెప్పి సజీవ వాహనంలో చూస్తున్నాం. యోహానికి రెండు సెక్షన్స్, ఒకటి ఆయన ప్రశ్న, రెండు యేసయ్య ఆయన కొరకు చెప్తున్న విషయాలు, అవి రెండు సెక్షన్ చేశారు. అట్లాగే మనం ఓవరాల్ చాప్టర్ 11వ చాప్టర్ లో ఏముంటది, యోహాను గారు ప్రశ్నించాడు, యేసుక్రీస్తు ప్రభు యోహాన్ కోసం సాక్ష్యం ఇచ్చాడు, ఆయన బెత్సయిద, కొరాజైన, కపెర్నహూము పట్టణాల కోసం మాట్లాడాడు, ఆయన అందరిని విశ్రాంతిలోకి పిలుస్తున్నాడు. చాప్టర్ క్లోజ్ అంటే ఓవరాల్ గా అర్థం చేసుకోవడం కోసం ఇలా అర్థం చేసుకుంటే సరిపోదు, టైం అయిపోయింది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇక్కడ మనం అప్లికేషన్ మాట్లాడాలి. అప్లికేషన్ అంటే మీరు విన్న ఈ బైబిల్ స్టడీ, రెండు రోజుల బైబిల్ స్టడీలో మీరు స్టడీ చేసినప్పుడు మీకు ఏదైనా వాక్యం తాకితే అవును నేను ఇక్కడ లోపంగా ఉన్నాను, లేదా ఇక్కడ నేను బాగా కన్విక్ట్ చేయబడ్డాను, ఇలా నేను ఉండాలనుకుంటున్నాను అని మాట్లాడాలి. ఇది జనరలైజ్ కాదు, ఏమి నేర్చుకున్నారో, ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలి. ఇది అప్లికేషన్ పార్ట్. ఏమైనా అప్లికేషన్స్ వరుసగా మాట్లాడతారా? మొదటిగా స్వామి, అలాగే ఈ చాట్ బాక్స్ లో ఉండి చాట్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు ఈ రెండు రోజుల బైబిల్ స్టడీలో నుంచి ఏమి నేర్చుకున్నారో, ఏమి మార్చుకోవాలనుకుంటున్నారో అది మీ అప్లికేషన్ తెలియజేస్తే వాళ్ళ అప్లికేషన్స్ మీ అప్లికేషన్స్ నెరవేర్పులోకి రావాలని మనం ప్రార్థించి బైబిల్ స్టడీ ముగించుకుంటాం. మొదటిగా స్వామి బ్రదర్, నీ అప్లికేషన్ మాట్లాడతావా?
సార్ వందనాలు సార్.
వందనాలు బ్రదర్.
సార్, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడి నేను జీవించాలని అనుకుంటున్నా సార్.
ఎందుకు అలా అనుకున్నావు? ఏ వాక్యాన్ని బట్టి? హరితే గారిని అన్మిట్ చేయమంటున్నారు చూడండి అమ్మా, ఈ కొంచెం చాట్ బాక్స్ చూసుకోండి కొంచెం. బాగుంది నీ అప్లికేషన్, బాగుంది. దేని నుంచి తీసుకున్నావు అని అడుగుతున్నా.
నా వచనం నుంచే తీసుకున్నాను సార్, ఎందుకంటే 20వ వచనంలో ఆయన చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు, వాళ్ళు లోబడలేదు, కాబట్టి మనం లోబడితే బాగుంటది అనేది నా అప్లికేషన్ సార్. లోబడాలి.
ఓ, మారు మనసు పొందలేదు. 20వ వచనంలో వాళ్ళు అద్భుతాలు చూశారు, మారు మనసు పొందలేదు. 20వ వచనంలో ఆయన చెప్పినవన్నీ తీసుకోవాలనుకుంటున్నావు. నేను అందుకే ఏ వచనం అని అడిగాను. వాస్తవానికి నీ వచ్చిన దానికి నీ అప్లికేషన్ కి సంబంధమే లేదు. నేనేమంటాను, అదే దాన్ని నువ్వు ఎక్కడ తీసుకోవచ్చు? పసిబాలులకు బయలుపరిచావు, నేర్చుకునే మనసు ఉన్నవాడికి బయలుపరుస్తాడు. ఇక్కడ 20వ వచనం నుంచి తీసుకున్నావు అనుకో, రిలవెంట్ గా ఉంటుంది. ఓకే, నీ అప్లికేషన్ ఆయన మాటలన్నీ వినాలి అంతేనా?
అవును సార్, ఆయన మాటలకు లోబడాలి, వినాలి.
ఆయన మాటలకు లోబడాలి. ఓకే,
దైనందన.
తర్వాత భవ్య మంజరి
గారు. నేను అదే శిక్షల గురించి, బహుమతుల గురించి విన్నాను సార్, కొత్తగా అనిపించింది. కాబట్టి బహుమతులు తీసుకోవడంలో స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆ బహుమతుల గురించి ప్రయాసపడాలని అనుకుంటున్నాను సార్.
బాగుంది. ఏదో ఒకటి ఇచ్చి తీసుకెళ్లిపోతాం అయ్యాను కాకుండా, ది బెస్ట్ ప్రభు దగ్గర సంపాదించాలనుకుంటే ది బెస్ట్ గా మనం ఉంటాం అనే విషయాల్లో. బాగుంది భవ్య మంజరి గారు. తర్వాత ప్రేమ్ కుమార్ బ్రదర్.
ఈ లోక సంబంధమైన సంపాదనలన్నీ విడిచి దేవుని కొరకు ఆయన యొక్క మాటలను విని నేర్చుకొని ఆయనను వెంబడించాలని ఆశపడుతున్నాను సార్.
ఆయనను వెంబడించాలి. ఎందుకు అట్లా తీసుకున్నారు? మిమ్మల్ని తాకిన వాక్యం ఏంటి?
ఇక్కడ ప్రయాసపడి 28లో ఉంది కదా సార్, మనకు
28లో ఉన్న వాక్యంలో నుంచి నేను ఆయన కాడి ఎత్తుకోవాలనుకుంటున్నాను. అదే మీ అప్లికేషన్?
అవును సార్.
బాగుంది. నేను ఆయన కాడి మొయ్యాలనుకుంటున్నాను, ఆయన పరిచయం చేయాలనుకుంటున్నాను. చక్కటి అప్లికేషన్, బాగుంది. సుధారాణి గారు.
నాకు ఇవ్వబడిన నిన్నటి వాక్య భాగం బట్టి, అంటే నాకు అన్ని తెలుసు అనే గర్వంతో నేను ఆయన ఆశీర్వాదములను అనుభవించి హెచ్చింపబడిన స్థితిలో ఉండి పూర్తిగా పాతాళంలోకి దిగిపోవడం కంటే నాకు ఏం తెలియదని ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలనుకుంటున్నాను బ్రదర్.
బాగుంది, బాగుంది. నాకేమీ తెలియదు అనుకుంటే చాలా బాగుంటాము, చాలా నేర్చుకుంటాం, చాలా ఎదుగుతాం. బాగుంది. హరిత గారు.
నేను ఇంకా వివేకంలో గాని పసిబాల వరకు ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్.
నేను టీచర్ని కాదు, నేను విద్యార్థిని అవుతాను ప్రభు దగ్గర అని అంటున్నారు టీచర్ గారు. బాగుంది మీ అప్లికేషన్. తర్వాత ఇందుమతి.
అంటే లైఫ్ హార్డ్షిప్స్ కానీ అన్నెసరీ బర్డన్స్, అంటే నేను ఒబీడియన్స్ చూపించి ఆయన మీద ఆధారపడుతున్నానని అనుకుంటా గానీ ఆ పీస్ ఎప్పుడు కూడా పొందలేనన్న, ఎందుకంటే నా మీదే నేను ఆధారపడుతూ ఆలోచిస్తుంటాను. ఈరోజు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని దేవుడు ఈరోజు మనతో ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి కంప్లీట్ ఆ ఒబీడియన్స్ చూపించాలి నా బాధల విషయమయ్యాని నేర్చుకున్నాను.
భారాల విషయంలో ఒబీడియన్స్ చూపించడం అంటే అదేదో భారాల విషయంలో ఆయన మీద ఆధారపడాలి. బాగుంది, బాగుంది. భారాల విషయంలో దాన్ని పేదరు ఆ పత్రికలు అంటాడు, మీ చింత యావత్ ఆయన మీద వెయ్యండి అని. బాగుందమ్మా. తర్వాత అనిల్ కుమారి గారు. ఆనందరాజు లేడు ఆయన. అనిల్ కుమారి గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి నేను నేర్చుకున్నట్లుగా ఈ బైబిల్ నాకు అప్పగించిన పనిని మరి కోఆర్డినేటర్ గా బాధ్యత తీసుకుంటాం జరిగింది. మరి దేవుడు ఏదైతే యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారో చక్కగా ఇట్లా బైబిల్ స్టడీస్ ద్వారా నేర్చుకున్న వాటిని కానీ నా జీవితానికి అప్లై చేసుకుంటూ మరి ఇంకా బాధ్యతగా మరి ఈ లోకానుసారంగా కాకుండా నాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి 28 వచనాన్ని బట్టి మరి నేను కూడా నా జీవితంలో ఇంకా బాగా బలంగా పనిచేసి మంచి బహుమానాన్ని పొందుకోవాలి. మరి నిజంగా నేను ఆ స్థాయికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను బ్రదర్. అలా అలా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్.
ఆయన పరిచర్య బాగా చేయాలని అనుకుంటున్నారు. దానికి కాడి ఎత్తుకోండి అన్న మాట దగ్గర అక్కడ నేర్చుకోవాలి కాడి ఎత్తుకోవాలి. నిజమే, ప్రమోషన్ తీసుకుంటే ఎంత బాగుంటుందో, ప్రమోషన్ రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, రేపు చాలా ఘోరంగా ఉంటుంది. మనం ఏదో టైం పాస్ కింద ఏదో చేస్తున్నాం ఉంటున్నాం అని కాకుండా బహుమానాల్లో శ్రేష్టమైన దాని కొరకు మనం తాపత్రయపడితే మన సేవ కూడా చాలా శ్రేష్టంగా ఉంటది. సుమలత సిస్టర్ ఏసమ్మా?
నాకు వచ్చేసి నాకు ఏ జ్ఞానం అయితే లేదు సార్. పసిబాల వల్ల ఆయనకు సమర్పించుకొని నేను ఆయన దగ్గర నేర్చుకోవాలని ఇంకా కూడా ఎన్నో మార్లు కోఆర్డినేటర్లుగా ఉన్నప్పటికీ బాగా స్ట్రెస్ అయిపోయి నేను చేయలేనేమో అనుకున్నాను సార్. అంటే చేయలేని స్థితిలో నేను ముందుకు వెళ్ళిపోయాను. చాలా ఆఫీస్ విషయమై ఇంట్లో విషయమై ఇబ్బంది పడ్డాను చాలా. కానీ ఈ దిన నాకు ఇచ్చిన వచనాలలో ఆయన కాడ ఎత్తుకున్నప్పుడు ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడు విశ్రాంతి ఇస్తానన్నాడు. ఏదైతే భారం ఉందో తీసేస్తానన్నాడు. కాబట్టి నేను ఆయనని ఏమంటారు ఆయన జ్ఞానం నేర్చుకుని ఆయన ఇచ్చే వాక్యాన్నితో బలంగా ముందుకు అంటే బలంగా మాట్లాడుతూ నేను ఆయన జ్ఞానంలో ముందుకు ఎదగాలని ఈ వచనాల్లో నేర్చుకున్నాను సార్. అంటే ఆయనకు సమర్పించుకొని పసిబాలుల వరే
ధారగాపలో ఉన్న అన్ని చెప్పేశారు. ఒక్కడు చెప్పండి అమ్మ ఫైనల్ గా.
ఆయన జ్ఞానంతో ముందుకు నడవాలని నేర్చుకున్నాను.
ఆయన జ్ఞానం నేర్చుకుంటూ ముందుకు నడవాలి. బాగుంది. రాజేష్ ఎస్ఐ గారు ఉన్నారా? మీ అప్లికేషన్ ఏమైనా చెప్తారా?
సార్ సార్ పెరడుకి వెళ్ళాడు.
పెరడుకి వెళ్ళాడా? ఓకే ఓకే రైట్. సరే, తర్వాత చాట్ బాక్స్ లో పెట్టిన అప్లికేషన్స్ కూడా నేను ఫాస్ట్ గా చదువుతాను, తర్వాత ప్రార్థన చేసి సమయాన్ని ఇచ్చేద్దాం. చాట్ బాక్స్ లో చాలా చక్కగా పెట్టారు, బాగుంది, మీరు పెట్టచ్చు. సుధాకర్ పెద్దపల్లి తన అంటాడు, విధేయత చూపిస్తాను సార్ అంటాడు. ఎఫ్సీబా జాషువా గారు తను చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి నేను ఉంటాను అని పెట్టారు. పార్వతి బాలు గారు, దేవుడి కాడి మొయ్యాలనుకుంటున్నాను అని మాట కూడా బాగుంది. రాజా రమేష్ అంటాడు, నేర్చుకునే మనసు కలిగి ఉంటాను. అనురాధ, నేను సువార్త పనిలో వాడబడాలని ఆసక్తి కలిగి ఉంటాను. శామ్య, ప్రభు వద్ద నేర్చుకోవాలి. ప్రమీలాగా, అంతా నాకు తెలుసు అని కాక చిన్నపిల్లలాగా నేర్చుకుంటాను. రవి, వ్యాఖ్యానం ఇచ్చాడు ఆయన. తర్వాత ఈ బందల రాజు గారు అంటే ఈయన ఆనందరాజు అన్మ్యూట్ చేయమంటున్నాడు ఆయన. బి ఆనందరాజు కలిసి ఉంది, పేరు బి ఆనందరాజు కలిసి ఉంది. 207 SFJ అన్మ్యూట్ చేయని ఏమన్నా అప్లికేషన్ మాట్లాడతారా? ఉన్నాడు ఆయన, కానీ మీరు అన్మ్యూట్ చేయలేదట. స్వరూప, తను చిన్నపిల్లల నేర్చుకోవాలి. జయశ్రీ గారు, నేను ప్రభు వద్ద నేర్చుకోవాలి. ఉదయ మెడికల్, ఆయన కాడి ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. కళ్యాణ ప్రసాద్ గారు, విజయ్, విధేయుడు ఆయన కాడి మూవిటకు సబ్మిట్ చేసుకుంటాను. ఇప్పుడే జాయిన్ అయ్యారా, ముందు నుంచి ఉన్నారా? ఆనందరాజు గారు
ముందు నుంచి ఉన్నారు సార్, అన్మ్యూట్ కావడం లేదు సార్. ఇది
అన్మ్యూట్ చేశారు సార్, మొదటి నుంచి అన్మ్యూట్ చేశారు సార్, మీరే అన్మ్యూట్ కాలేదు.
అట్లాగే అట్లాగే, సంతోషం. ఏమైనా మాట్లాడదంటే అప్లికేషన్ వరకు మాట్లాడడం టైం చివరికి వచ్చేసాము.
ఆయన కాడ్ అయితే అందుకని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం సార్.
ఆయన దగ్గర నేర్చుకోవాలి అది. అందుకే ఆల్రెడీ ట్రైనింగ్ కోర్స్ కూడా జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. అవును సార్, చాలా సంతోషం. తర్వాత బాగున్నాయి అప్లికేషన్స్, అందరు అప్లికేషన్స్ బాగున్నాయి. ఈయన అగ్రికల్చర్ ఇన్ఛార్జ్ ఇది పెట్టాడు. అగ్రికల్చర్ టీం అంతా మనం ఎంత ఎక్కువ సత్యాన్ని తెలుసుకుంటామో దేవుని ఎదుట అంత ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనము కాదు నేను అని పెట్టాలి అప్లికేషన్ అంటే. లోక జ్ఞానం కాకుండా దేవుడి జ్ఞానం నేర్చుకుంటాను స్వరూప ఆదిలాబాద్. ఓకే, బాగుంది బాగుంది, చక్కగా పెట్టారు. మీ అప్లికేషన్స్ అన్ని మీరు రాసుకోండి, మెసేజ్ పెడితే ఇవి అదృశ్యం అయిపోతాయి, డిజపేర్ అయిపోతాయి కాబట్టి మీ బుక్ లో రాసుకొని ఈ రోజు నా అప్లికేషన్ ఇది అని ఈ రోజు ప్రార్థన చేసుకోండి. ఒకరు స్టడీ టీం నుంచి జరిగిన బైబిల్ స్టడీని బట్టి, నేర్చుకున్న సత్యాలను బట్టి, తీసుకున్న అప్లికేషన్స్ బట్టి ప్రభు సహాయం కొరకు ఒకరు ప్రార్థన చేస్తే మనం సమయాన్ని ప్రార్థనకి ఇచ్చేద్దాం. ఈ రోజు ఉపవాస ప్రార్థన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది, దాని కొరకు సిద్ధపడదాం. సాయంత్రం ఆశ్చర్యకరంగా బాయ్స్ సహవాసం కృష్ణ స్టార్ట్ అవుతుంది, దాని కొరకు కూడా సిద్ధపడదాం. ఒకరు సమయం తీసుకొని ప్రార్థించండి. అనిల్ కుమారి గారు ఏసమ్మా తీసుకోండి.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవ, నమ్మకమైన ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని ప్రేమించావు, రక్షించావు, విమోచించావు, విడుదల దయచేసావు. ఇట్ రీతిగా చక్కగా ఆయన ఈ యొక్క ఎస్ఎఫ్జే సహవాసాన్ని మాకు దయచేసావు ప్రభు. అందరి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంత ఆపర్చునిటీ ఇచ్చావు ప్రభు, ఒక కోఆర్డినేటర్లుగా ఎంపిక చేశావు. మరి నిజంగా మేమైతే నేనైతే నా మట్టుకు నేను నాయన అల్పురాలను అయోగ్యురాలను అనుకునేదాన్ని ప్రభా. అటు రీతిగా నాయన నన్ను ప్రేమించి మమ్మల్ని అందరినీ ప్రేమించడం ద్వారా ఇటు రీతిగా నాయన అయ్యా నీ సేవ పరిచర్యలో కూడా భాగస్వాములు అవడానికి సహాయం చేశారు. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి నిజంగా మేము ఎటువంటి బైబిల్ ట్రైనింగ్ కోర్సు కంప్లీట్ చేయకపోయినప్పటికీ ప్రభా మమ్మల్ని కూడా ప్రభా ఈ బైబిల్ గ్రూప్ బైబిల్ స్టడీలో భాగస్వామ్యులు చేసినందుకు నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఆయా చక్కటి వివరణాత్మకమైన ఆయా బైబిల్ స్టడీని నిర్వహింపచేస్తున్న విధానాలన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కేవలం నాయన ఆయా ఈ మాటలన్నీ ప్రభా నీ మాటలుగా అయ్యా నాయన ప్రభా నీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నావని నమ్ముతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇట్లా ప్రేమించి మమ్మకి ఇచ్చిన ప్రతి వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రాబోయే రోజుల్లో ప్రభా అయ్యా బిడలు మా ముందు నిలబడిన అనేక మంది ప్రభా పెద్దలు నాయన ప్రభా అనుభవజ్ఞులు ప్రభా నాయన నీ సేవ చేసిన ప్రతి ఒక్కరూ కొరకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఎంత చక్కటి అనుభవంతో ప్రభా వయసులో చిన్నవారైనప్పటికీ ప్రభా మాకు ఒక మా దిశ నిర్దేశం చేస్తూ మార్గదర్శకులుగా ఉంటూ ప్రభా వారు చేస్తూ మనతో చేయిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు బైబిల్ స్టడీలో మీరు సహాయం చేసిన విధానం బట్టి అయ్యా కేవలం నీ నామ మహిమార్థమే ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నామని నమ్మి విశ్వసిస్తూ అయ్యా నాయన మాకు సహాయం చేసిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డను నీ నామంలో ఎత్తిపడుతూ నాయన మేలుకరంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా శక్తిగా నాయన ప్రభు ఈ పరిచర్య ఉండనట్లు సహాయం చేసి మేలు చేయమని అయ్యా నాయన ఈ యొక్క మరి బైబిల్ స్టడీ ఆశీర్వాదకరంగా అనేక మందికి నాయన అయ్యా ప్రభు ఉపయోగపడేలాగా సహాయం చేయమని నాయన ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని నా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బంగారు పాద పద్మములకి నా యొక్క విజ్ఞాపన సమర్పించుకుని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.